ప్రియమైనటువంటి దేవుని యొక్క కుటుంబంలో దేవుడు తన ప్రజలతో మాట్లాడే ప్రతి ఒక్క ఉద్దేశాన్ని ప్రతి ఒక్కరు కూడా చెవేగి వినటానికి సిద్ధపడదాం. ఈ వారం కొరకైనటువంటి దేవుని యొక్క మాట, ద ప్రామిస్ ఫర్ దిస్ వీక్. ఈ వారం కొరకైనటువంటి దేవుని యొక్క మాటను మనం చదువుకుందాం. ఎహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము, ఎహెజ్కేల్ 36. ఎహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 33వ వచనం. ఎహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 33వ వచనం. మీ దోషముల వలన మీకు కలిగిన అపవిత్రతను నేను తీసివేసి మీ పట్టణములలో మిమ్మలను నివసింపచేయునాడు, పాడైపోయిన స్థలములు మరలా కట్టబడును. దేవుని యొక్క మాటను మీరు గమనించారు కదా. ఏ విషయాలైతే ఆ చిన్నపాటి కొద్దిపాటి బలహీనతల వల్ల పాడైందో, ఎందుకు అలా జరిగిందో, ఒకవేళ ఆ కారణానికి రుజువులు లేక సాక్ష్యాలు దొరకకపోవటం వల్ల నష్టపోయామో, ఏదైనా పరిస్థితి వల్ల నీ గనక కలిగిన ఆ నష్టం అంటే, ఆ నష్టాన్ని చూసి అంటున్నాడు, నీ దోషములను మీకు కలిగిన అపవిత్రతను నేను తీసివేస్తానని దేవుడు తన మాట్లాడుతున్నాడు. ఏమిటి అది? ఎలాంటి పరిస్థితి నీకు తెలియకపోవచ్చు, కానీ దాని రిజల్ట్ నీకు నొప్పి కలిగించి ఉండొచ్చు, అది వేదన కలిగించి ఉండొచ్చు, ఆ సమాధానం నువ్వు కోల్పోయిన స్థితిని బట్టి ఆనందించలేకుండా ఉండొచ్చు. ఒకవేళ దాన్ని తృప్తి పొందటానికి ఏ రకంగా కూడా నీకు అవకాశాన్నే ఇవ్వకపోయి ఉండొచ్చు ఆ రిజల్ట్ నీ విషయంలో. మరి ఆ అపవిత్రత అంతటిని తీసివేసి మీ పట్టణములలో మిమ్మల్ని నివసింపచేయనాడు, పాడైపోయిన స్థలాలని మరలా కట్టిస్తానని ఆయన మాట్లాడుతున్నాడు. మరలా అనేటువంటి మాట మనకు చాలా ఆసక్తిని, ఇష్టాన్ని, సంతోషాన్ని కలిగించేటువంటి మాట. అగైన్ ఆయన అంటున్నాడు, పాడైపోయిన స్థలములను మరలా కట్టబడును. మీ పక్క వాళ్ళకి చెప్పండి, పాడైపోయిన ప్రతి స్థితి కట్టబడతాడు, ఏ స్థితిలోనైనా తిరిగి నిలబడతాడు. అవ్వదు అని నువ్వు అనుకుంటున్నావు అది అవ్వుద్ది, జరగదు అని నువ్వు అనుకుంటున్నావు జరుగుద్ది, అది దేవుడు మాట్లాడుతున్నాడు. పాడైపోవటం అనేది ఏ కారణం చేతైనా జరగచ్చుగాక, ఏ పరిస్థితులను బట్టి అయినా అది పగిలిపోయి ఉండొచ్చు, జారిపోయి ఉండొచ్చు, లేక తొలగిపోయి ఉండొచ్చు, లేక అందుకోలేకపోయి ఉండొచ్చు. కానీ దాన్ని తిరిగి ఆయన మాట చెప్తున్నాడు కదా, మరలా దాన్ని ఏం చేస్తాడట, ఆయన కట్టిస్తాడంట. మరలా తిరిగి దాన్ని కట్టిస్తాడు. ఒకవేళ దానికి ఖర్చు గురించో, లేక పరిస్థితుల గురించో, లేక సహాయం గురించో, ఏ పరిస్థితులు నీకు ఉన్నప్పటికీ ఆ పరిస్థితులన్నిటిలో కూడా దేవుడే తన సహాయాన్ని నీ కొరకు పంపిస్తాను, ఆ దాని వలన నీకు కట్టిస్తాను అని ఆయన మాట్లాడుతున్నాడు. కాబట్టి ధైర్యం తెచ్చుకోండి. ఆ పరిస్థితులు ఎలాంటివైనప్పటికీ కూడా వెనక్కి తిరిగి చూడొద్దు, వాటిని కలవరపడద్దు, ఎందుకు ఇలా జరిగింది అని అనవసరంగా మాట్లాడుతూ సమయాన్ని వేస్ట్ చేసుకోవద్దు, ఇది జరుగుద్దో లేదో అనే అపనమ్మకాన్ని తెచ్చుకోవద్దు. ఆయన తిరిగి కట్టిస్తాను అని అంటే దానికి రీజన్స్ అక్కర్లా, దానికి ఎవరో ఏదో ఇవ్వాల్సినటువంటి సంజాయిషీలు అక్కర్లా. ఆయన చేయాలి అనుకున్నాడు, అది చేసి పెడతాడు అంతే. అది ఎంత కష్టమైనా, ఎంత కఠినమైనా, ఎంత అసాధ్యమైనా, ఆయనకు అసాధ్యమైనది ఏదైనా కలదా? లేదు. కాబట్టి తప్పక దానిని నెరవేర్చుటకు సమర్థత కలిగిన దేవుడు, పాడైపోయింది, ఇంక ఇది పనికిరాదు, ఇంక ఇది చెడిపోయాడు, ఇక ఇది అవ్వదు, దీనివల్ల తిరిగి లేవదు, ఈడు రాడు, ఇది అవ్వదు, అక్కడ దేవుడు చెప్తున్నాడు, దాన్ని నేను కట్టిస్తానని. ఆమేన్. మీ పక్క వాళ్ళకి చెప్పండి, అది తిరిగి నిలబడద్ది, దేవుడు చేస్తాడు, ఆయన మాటిస్తున్నాడు, నా అపవిత్ర తొలగిపోయింది, నా శిక్షా దోషం తొలగిపోయింది, ఆయన కలుగు చేసుకున్నాడు, ఆయన తిరిగి కడతాడు, నిలవబెడతాడు, నేను నిలవబెడతాను, దేవునికి సాక్షిగా నిలబెడతాను. ఆమేన్. ఆయన మాటలు భూమి ఆకాశాలు గతించిన ఎప్పుడు కూడా తప్పిపోవు. ఆ విషయాన్ని గుర్తించండి. మనుషులమైన మనము అనవసరమైన విషయాలలో కలవరపడిపోయి వాగ్దానాన్ని నమ్మలేక, దేవుని మాటను నమ్మలేక మనం కలవరపడిపోతూ ఉంటాం. దానిలో నుంచి దేవుని యొక్క మాటను, మనం శక్తివంతమైనటువంటి మాటను మనం తీసుకోవటానికి సిద్ధపరచబడదాం. పిల్లరా, మంచిది. ప్రభునామంలో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి నా ప్రత్యేకమైనటువంటి శుభాహ్వానాన్ని తెలియజేస్తున్నాను. మరి దేవుని యొక్క మాట మనుషులకు పూర్ణ అంగీకారంగా ఉంటుంది, అయితే కొన్నిసార్లు అది వినటానికే చెవులకు అది కష్టంగా ఉంటుంది, కానీ కడుపుకు మాత్రం తీపి. కాబట్టి జాగ్రత్తగా దాన్ని తీసుకుని లోపలికి వెళ్ళడానికి సిద్ధపరచబడదాం. మనం నేర్చుకుంటున్నటువంటి మన మూలవాక్యంలోకి ఒకసారి వెళదాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయంలో నుంచి.
తుదకు సహోదరులారా,
తుదకు సహోదరులారా, అట్ లాస్ట్ ఫైనల్లీ మై డియర్ క్రిస్టియన్స్,
సంతోషించుడి,
సంతోషించండి,
సంపూర్ణులై ఉండుడి,
సంపూర్ణులుగా ఉండండి,
ఆదరణ కలిగి ఉండుడి,
ఆదరణ కలిగి ఉండండి,
ఏక మనస్సు గలవారై ఉండుడి,
ఏక మనస్సు కలిగిన వారై ఉండండి,
సమాధానముగా
11వ వచనం, సమాధానముగా
ఉండుడి.
ఈ క్రైస్తవ నిరీక్షణ గొప్పది అని చాలామంది చచ్చిపోయినప్పుడు శవాలను పాచిపెట్టే దగ్గర పెద్ద పెద్ద ప్రసంగాలు వినేస్తాం. మన నిరీక్షణ చాలా గొప్పది, చాలా గొప్పది, చాలా గొప్పది, మంచిది, చాలా గొప్పదే కాదంటలా నేను. కానీ క్రైస్తవ జీవితం ఇంకా చాలా విలువైంది. క్రీస్తు కొరకు బ్రతికే బ్రతుకు అది పరిపూర్ణమైనది, అది చాలా సంతోషం కలిగించేటువంటి జీవితం. దురదృష్టం ఏంటంటే క్రీస్తుని పరిచయం చేయాల్సిన క్రైస్తవ నాయకత్వం క్రీస్తు దగ్గర ఉన్న వాటిని పరిచయం చేయడం ప్రారంభించింది. ఇక్కడ దౌర్భాగ్యం స్టార్ట్ అయ్యింది. యేసుని పట్టుకున్న వాళ్ళేమో ఆస్తులు అమ్మేసుకుని వచ్చేసి యేసు ప్రభు కొరకు నిలబడిపోయారు. యేసుని అంగీకరించిన వాళ్ళేమో ప్రాణాలకు తెగించడానికి వాళ్ళు పానార్పణంగా పోయబడ్డానికి రెడీ అయిపోయారు. యేసుని రక్షకుడిగా అంగీకరించిన వాళ్ళు రంపములతో కోయబడ్డానికి, విశ్వాసానికి వీరులుగా మలచబడ్డారు. యేసును అంగీకరించిన వారు లోకంలో పెంటగా లోకాన్ని చూశారు. మరి నేటి క్రైస్తవ్యం రివర్స్ అయిపోయింది ఏంటి? అంతా కూడా రిచ్ రిచ్ క్రిస్టియానిటీని ప్రకటించబడుతున్నామే, గొప్ప గొప్ప క్రైస్తవ్యాన్ని చూపిస్తున్నామే, అధికారాలుగా కలిగినటువంటి ఆ వేదికల మీద ఉన్న క్రైస్తవ్యాన్ని చూపిస్తున్నామే, ఇదిగో క్రైస్తవ యేసు ప్రభు నమ్ముకుంటే ఇంత గొప్పగా ఉంటాము అనేటువంటి విషయాలను ప్రజలు చూపిస్తున్నామే. యేసు క్రీస్తుని తెలుసుకోలేని వ్యక్తులు క్రిస్టియానిటీని పట్టుకుంటే ఇలాగే ఉంటుంది. అందుకే సమాధానంగా ఉండండి అనేటువంటి విషయాన్ని లోతుగా వెళుతున్న కొద్దీ నాకైతే ఎంత తొందరగా ఈ భూమి విడిచి వెళ్ళిపోదామా అన్నట్టుంది. ఎంత త్వరగా ప్రభు వచ్చేస్తాడా అనిపిస్తుంది. ఇంకెక్కడైనా ఇంకేదైనా పద్ధతిలో తొందరగా వెళ్ళిపోతే ఎంతో సంతోషం అనిపిస్తూ ఉంది. ఎందుకంటే దేవుని యొక్క మాటలో ఆ పరిపూర్ణత నిజంగా సవాల్ చేస్తుంది. ఏంటి నువ్వు చేయలేవా, నువ్వు ఉండలేవా, నువ్వు చేయలేవా అని అడుగుతుంటే ప్రతిసారి దుఃఖం కలుగుతుంది. అరే ప్రభువా, ఎంత మంచి విషయాలు నీ వాక్యంలో నాకు ఆర్జి పెట్టావా, ఏంటి నేను ఇలా అవుతున్నాను అని దుఃఖపడిపోతా ఉన్నాను. అయితే దేవుని యొక్క మాట మనం చూస్తున్నాం కదా, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో ఇంత మొదటి 2 వచనాలు, ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘం వలె మనల్ని ఆవరించినందున మనం కూడా ప్రతి భారము సులువుగా చిక్కులు పెట్టి పాపాన్ని ఏం చేయాలి, విడిచిపెట్టాలి. ప్రతి భారము సులువుగా చిక్కులు పెట్టే పాపం ఏదైనా ఉంటే దాన్ని కూడా ఏం చేసాలి, విడిచిపెట్టాలి. ఎందుకు విడిచిపెట్టితే ఏం జరుగుద్ది అని చెప్తున్నాడు. విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పరుగు పందెంలో ఓపికతో పరిగెత్తాలి. ఆయన అలా చేశాడు. ఎవరు? కుమారుడిని క్రీస్తు లోకంలోకి వచ్చి ఆయన చేసి చూపించాడు. కాబట్టి మనం కూడా ఏం చేయాలి, అదే పద్ధతిలో ఓపికగా వెళ్ళడానికి సిద్ధపడాలి. నిజానికి మన ఎదుట ఉంచబడినటువంటి ఆ పరుగు పందెము ప్రభు పరిగెత్తేశాడు. కాబట్టి నువ్వు వెళ్ళడానికి కావలసినటువంటి సలహాలు సూచనలు బైబిల్లో పెట్టేశాడు. వాక్యంగా చెప్పేశాడు, ఇదిగో నేను వెళ్తున్నాను, నీకు ఇలా చేస్తాను, నువ్వు నేను వెళ్తున్నాను కాబట్టి నువ్వు రాగలవు అనే విషయం చెప్పేశాడు. అంతేకాదు యోహాను సువార్త 14వ అధ్యాయంలో నేను వెళుతున్నాను కాబట్టి ఒకవేళ అక్కడ స్థలం లేకపోతే మీకు, అంటే స్థలం మాత్రమే కాదు దారి లేకపోయినా లేకపోతే ఇంకేమైనా నేను మీతో చెప్తానన్నాడు. అందుకే చెప్పి మన భక్తిని నడిపిస్తూ ఉన్నాడు. ఈ సులువుగా చిక్కులు పెట్టు పాపాల గురించి మనం 2 విషయాలను విన్నాం. మరికొన్ని విషయాలను వినడానికి సిద్ధపడదాం. అసలు నిజంగా మనం ఈ పాపం చేస్తామా అనేటువంటి క్వశ్చన్ మనలోకి వచ్చేస్తుంది. నిజానికి ఈ పాపాలు తరచుగా చేయటంలో మనం చాలా ఇష్టపడుతూ ఉంటాం. ఓకే, లాస్ట్ వీక్ మనం మాట్లాడుకున్నప్పుడు మరణకరమైన పాపము, మరణకరము కాని పాపం గురించి కొన్ని విషయాలు మాట్లాడాం. ఇంకా నేను పూర్తిగా దాని విషయాలను వివరణ ఇవ్వలేదు, కానీ మరికొంచెం లోపలికి వెళుతూ దాని విషయాలను మనం గ్రహించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. యోహాను సువార్త 8వ అధ్యాయంకి వద్దాం. John chapter 8. ప్రతి ఒక్కరూ ఈ అధ్యాయాన్ని చాలా క్షుణ్ణంగా చదవండి. నేను మీతో కొన్ని విషయాలు మాత్రమే సమయాన్ని బట్టి మాట్లాడగలుగుతాను. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత 8వ అధ్యాయాన్ని మీరు ఎంత ఎక్కువ ధ్యానిస్తే అంత ఎక్కువ యేసు మీకు దొరుకుతాడు. జీసస్ అనేది ఒక పోర్షన్గా తీసుకోండి. ఎంత యేసు మీకు తెలుసు, ఎన్ని ఒకే యేసే కానీ ఎంత పోర్షన్ ఆఫ్ జీసస్ నీకు తెలుసు అనే విషయం ఈరోజు నీకు అర్థమవుతూ ఉంటుంది. చాలామంది అలాగును యేసుని కనుక మనం నేర్చుకోగలిగితే నీ భక్తి పరలోకం వైపు తిరిగిపోద్ది. ఆకాశం ముందున్న వాటి కొరకు, పైనున్న వాటి కొరకు నీ కన్నులు తిరిగిపోతాయి. అలాగ భక్తి కాకపోవటం వలన యేసు ప్రభుని తెలిసి మునిగేసి రక్షణ పొందేశామనుకునేటువంటి ఆ డైలమా క్రిస్టియానిటీలో నేడు విచ్చలవిడి క్రైస్తవ్యాన్ని ప్రకటిస్తున్నాం. క్రీస్తు అలా ఉండడు. ఏంటో చూపిస్తాను ఒకసారి, మనం ఒకసారి గమనిద్దాం. యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి విషయంలోకి వచ్చి 8వ అధ్యాయంలోని 34వచనం దగ్గర చదువుదాం. నేను మళ్ళీ 21 నుంచి చదువుతాను, తర్వాత ముందు 34 నుంచి చదువుదాం.
పాపము చేయు ప్రతివాడును,
పాపము అనే పని ఎవడైతే చేస్తాడో ప్రతివాడు
పాపమునకు
దాసుడని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. చూడండి, మీరు ఎవరైనా సరే పాపం చేస్తున్నారా చేయట్లేదా? ఏదో ఒక పాపం. నేను మీకు ఈ పాపం ఆ పాపం అని లిస్ట్ చెప్పట్లే, డెఫినేషన్ నేను చెప్పను. పాపం అనేది మీకు తెలుసు, ఆజ్ఞ అతిక్రమించడం పాపము. దేవుడు చేయమని చెప్పినట్టు చేయకపోతే పాపం, చెయ్యొద్దు అని చెప్పింది చేస్తే పాపం. మనం అంతవరకే తీసుకుందాం బేసిక్. ఏదో ఒక చోట ఆయన చెయ్యొద్దు అనే పని చేస్తున్నామా చేయట్లేదా? మీరు ఎప్పుడైతే చెయ్యొద్దు అనే పని లేక చెయ్యమని పని చేయకపోయినా, చెయ్యొద్దు అనేటువంటి పని చేసినా పాపానికి మనం ఏమవుతామంట, దాసులం అయిపోతామనట. ఇప్పుడు చదవండి.
దాసుడు ఎల్లప్పుడూ ఇంటిలో నివాసం చేయడు.
దాసుడు పనోడు మీ ఇంట్లో ఎప్పుడు ఉంటాడా? ఉండడు. ఎవరుంటారు మరి?
కుమారుడు ఎల్లప్పుడూ నివాసం.
కుమారుడు ఎప్పుడు నివాసం ఉంటాడు.
కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసిన ఎడల.
కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసిన ఎడల.
మీరు నిజముగా స్వతంత్రులై ఉందురు.
మీరు నిజముగా స్వతంత్రులుగా మారిపోతారు. ఇక్కడ రెండు భేదాలు ఉన్నాయి. ఒకటి దాసుడు, రెండు కుమారుడు. దాసుడు అనే వ్యక్తి ఏం చేస్తాడట? ఏ పని అయితే దేనికి లోబడిపోతుంటాడో దానికి ఆ వ్యక్తి దాసుడైపోతాడు. అంటే పాపము చేస్తున్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉంటాడో ఆ పాపానికి అతడు దాసుడవుతాడు. పాపము తన మీద ప్రభుత్వం చేయకుండా చూసుకునేవాడు కుమారుడు. అందుకే యేసు, మీరు అధ్యాయంలో మీరు చదివితే 46వ వచనం దగ్గర చూడండి,
నా యందు పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించును?
అంటే ఏంటి, ఇప్పుడు ఆయన దగ్గర పాపం ఉందా లేదా?
లేదు.
కాబట్టి కుమారుడు పాపమును ప్రభుత్వం చేస్తాడు. కుమారుడు పాపానికి తీర్పు తీరుస్తాడు. కుమారుడు పాపమును కొట్టివేయటానికి, క్షమించటానికి అధికారం కలిగిన వాడు. కుమారుడు పాపము సంబంధమైన విషయాలలో ఏ స్థితి వచ్చినా మనకి హెచ్చరికను, మార్గాన్ని, మాదిరిని చూపించగలడు. ఇది కుమారుని యొక్క గొప్పతనం. నిజానికి ఈ విషయం దగ్గరికి వచ్చేటప్పుడు మనం దాసులం అయ్యాము అని అంటే ఖచ్చితంగా మనం ఏం చేస్తున్నాం చెప్పండి? ఎక్కడో చోట దాని కింద మనం దాసులంగా మారిపోయాం, రైట్? ఇప్పుడు మనలో పాపము లేదు అనేటువంటి విషయాన్ని బట్టి పాపములో ఉండుటువంటి మనిషికి లాభం ఏం కలుగుద్దో చెప్తాను. ఒకసారి మళ్ళీ ముందుకు రండి, 21వ వచనం, 8వ అధ్యాయం 21వ వచనం, John 8:21, యోహాను సువార్త 8వ అధ్యాయం 21వ వచనం.
మరి ఒకప్పుడు ఆయన నేను వెళ్ళిపోవచ్చున్నాను.
మరొకప్పుడు ఆయన ఏం చెప్తున్నాడు? నేను వెళ్ళిపోతున్నాను.
మీరు నన్ను వెతుకుదురు.
మీరు నన్ను బాగా వెతుకుతారు.
కానీ మీ పాపంలోనే ఉండి చనిపోదురు.
ఎతుకుతారు. మీరు ఎతకుండా ఉండరు. యేసు ప్రభు కావాలని అడుగుతారు. కానీ
మీ పాపంలోనే ఉండి.
మీరు ఎక్కడ ఉంటారు?
పాపంలోనే ఉండి.
సంఘాలు ఇప్పుడు అన్ని ఎక్కడ ఉన్నాయి? ఇక్కడ కూర్చున్న వాక్యం వింటున్న మీరు అందరు ఎక్కడున్నారు? ఇప్పుడు పాపంలో ఉన్నారని తెలుసు, కానీ చర్చికి రావడం మానేశారా? దేవుని వెతకడం మానేశారా? దేవుని అడగడం మానేశారా? దేవుని చూడడం మానేశారా? దేవుని సంగతులు చదవడం మానేశారా? వెతుకుతూనే ఉంటారు, కానీ
చనిపోవద్దు.
మీరు చచ్చిపోతారు. మీరు సంఘానికి సంబంధించి ఎన్ని ఆచార సంబంధమైన కార్యక్రమాలు చేసినా నువ్వు చస్తావు. సంఘం బయట క్రైస్తవ నీతిని బట్టి నువ్వు ఎన్ని విషయాలు వాగినా, సాక్ష్యాలు ఇచ్చినా చస్తావు. నువ్వు చెప్పేటువంటి భక్తికి సంబంధించిన ఎన్ని క్రియలు చేసినా నువ్వు చచ్చిపోతావు ఆఖరి. కారణం ఏంటో తెలుసా? నువ్వు పాపమును ప్రభుత్వం చేయట్లా, పాపం చేసి దాసుడు అవుతున్నావు. కాబట్టి దాసుడు ఎల్లకాలం ఉండడానికి అవకాశం లేదు. కుమారుడు మాత్రమే ఇంటిలో ఉంటాడు. మీ ఇంటికి వస్తున్నారు, మా ఇంట్లో పనివాళ్ళు ఉన్నారు, లేక ఒక వ్యాపారం దగ్గర పనిచేసే వాళ్ళు ఉన్నారు. ఎంతసేపు ఉంటారు వాళ్ళు? 8 గంటలకు వస్తాడు, 8 గంటలకు వెళ్ళిపోతాడు. చెప్పేస్తాడు, సార్ నా డబ్బులు ఇచ్చేస్తారా, నా బేటా ఇచ్చేస్తావా, నేను వెళ్ళిపోతాను. ఎందుకు? నేను పనివాడిని. మరి మీ అబ్బాయి రాత్రి 1 గంట వరకు పనిచేస్తాడు, వచ్చినట్టు ఇంట్లోనే ఉంటాడు. ఎందుకు? అడ్ని కొడుకు. అందుకే ప్రభుత్వము చేయటం ఎవరికి ఉందో వాడికి ప్రభుత్వంలోకి చేయకుండా దాసుడవుతున్న నీకు రెండు తేడాలు ఉన్నాయి. జాగ్రత్త. నువ్వు అనుకోవచ్చు, నేను కమ్యూన్ తీసుకుంటున్నాను బ్రదర్, అయినా చచ్చిపోతావు. నేను చర్చిలో చాలా పిల్లర్ని. నువ్వు పిల్లరమైనా, రాడ్ అయినా, దూలమైనా సస్తావు, అంతే. ఆ పాపము నిన్ను పనిచేస్తుంది. అది ఏంటి అని నేను చెప్పలేను. నేను అది చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు, గ్రావిటీ లేదు ఆ సిన్కి. నువ్వు ఈరోజు క్రీస్తుని సరిగ్గా ఎరగకపోవటం ఎంత ప్రమాదమో నీకు మళ్ళీ ఒక మాట చూపిస్తాను. తర్వాత కిందకి రండి, ఇక్కడ 24వ వచనం.
కాగా మీ పాపములలోనే ఉండి మీరు చనిపోవుదురని.
రెండోసారి మళ్ళీ చెప్తున్నాను, నువ్వు మళ్ళీ ఎక్కడ ఉంటావు?
పాపములోనే ఉండి.
25వ వచనం, అదే 24 ఎండింగ్ రండి. మళ్ళీ
మీరు మీ పాపములోనే ఉండి చనిపోవుదురని.
కాబట్టి ఒకటికి 2-3 సార్లు చెప్తున్నాడు అంటే ఏదో ఉందానా లేదా? దెర్ ఇస్ సంథింగ్. ఆ సంథింగ్ ఏంటో ఈరోజు నీ హృదయంలో నీకు అర్థమైతే తప్ప, సులువుగా చిక్కులు పెడుతున్న బలహీనతల్లో నుంచి మేజారిటీగా ఉండే పాపంలోకి వెళ్లకుండా ఉండగలవు. స్మాల్ ఇష్యూస్, ఇవి చాలా పెద్దవేం కాదు. మీరు అనుకుంటున్నంత వరకు అదేం పెద్ద ఇబ్బంది ఏం కాదు. ఇక్కడ మాట్లాడినట్టు బయటికి వెళ్ళిన వెంటనే మాటలు మార్చేసినా అది ఎలా ఉంటుందో నీకు తెలియదు, కానీ దాని కాన్సిక్వెన్సెస్ మాత్రం తెలుస్తాయి. బికాస్ యు ఆర్ నాట్ రూలింగ్ ఇట్. దానిని నువ్వు ప్రభుత్వం చేయట్లేదు, దానికి దాసుడు అవుతున్నావు. నువ్వు ఎప్పుడెప్పుడు అలా దాసులు అవుతున్నావు, మీ రోజులో లెక్క పెట్టుకోండి, దినంలో లెక్క పెట్టుకోండి. మీ హృదయం పగిలి ఆల్రెడీ మీరు చావులోనే ఉన్నారు, ఇంకా కిందకు చచ్చిపోతారు. ఎందుకు? ఆ పరిస్థితి ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. నేను ఈ విషయాన్ని మీకు చాలా ప్రస్తుతంగా చెప్తున్నటువంటి విషయం ఏంటో చెప్తాను. 24వ వచనం.
కాగా మీ పాపములలోనే ఉండి మీరు చనిపోవుదురని మీతో చెప్పితిని, నేను ఆయననని మీరు విశ్వసించని ఎడల.
మాటనరా, యేసు ప్రభు ఎవరని మీరు విశ్వసించలేదు? నేను
ఆయననని.
పాపముకు ప్రభుత్వము నా మీద చెయ్యదు అనే విషయం మీరు యేసు గురించినటువంటి మీరు విశ్వాసం ఉంటే, మొదటి విషయం జీసస్ చెప్పే విషయం ఏంటో ఈ అధ్యాయంలో మీరు కొంచెం కాన్సన్ట్రేట్ చేయండి, అప్పుడే మీకు వినపడతాయి, లేకపోతే అర్థం కాదు ఈ ప్రసంగం. తర్వాత ఈ 29వ వచనంకి రండి.
నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు, ఆయనకి ఇష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేయదును గనుక.
దీనికి ఏంటి సంబంధం? ఆయన పంపించాడు, ఆయనకి ఇష్టమైన పని చేస్తాను, ఆయన మాట నేను మీతో చెప్తున్నాను, ఆయన చూపించినవి నేను నీతో చెప్తున్నాను. ఇంకా 29 కిందకి రండి.
ఆయనకి ఇష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేయదును కనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పాను.
నేను ఒంటరిని కాదు, యేసు గురించి యేసు చెప్పుకుంటున్నాడు, నేను అలోన్ మాత్రం కాదు, ఒంటరిని కాదు. ఇంకా కిందకొచ్చి 38,
నేను నా తండ్రి యొద్ద చూచిన సంగతులే
ఆయన మీలో. 37 మధ్యలో నుంచి
మీలో నా వాక్యమునకు చోటు,
ఆయనను మీలో నా మాటలకు నా వాక్యమునకు చోటు లేదు గనుక. ఏమేదు ఆయన చెప్పే మాటకి నువ్వు చోటు ఇవ్వకపోతే, అంటే ఏంటి, వినేసి వదిలేసినా, రాసేసుకుని పట్టించుకోకపోయినా, వచ్చేసి దాని గురించి చెప్పేసి మర్చిపోయినా, వస్తున్నాం కదా అని అనుకున్నా, వాక్యానికి చోటు ఇవ్వకపోతే. ఇంకా కిందకి రండి. తర్వాత 38లో అదే మాట. తర్వాత 42,
యేసు వారితో ఇట్లనెను, దేవుడు మీ తండ్రి అయిన ఎడల మీరు నన్ను ప్రేమింతురు.
దేవుడు గనక మీకు తండ్రి అయితే మీరు నన్ను ప్రేమిస్తారు.
నేను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చి ఉన్నాను.
ఎక్కడి నుంచి వచ్చాను నేను?
దేవుని యొద్ద నుండి,
దేవుని దగ్గర నుంచి బయలుదేరి వచ్చాను.
నాంతట నేనే వచ్చి ఉండలేదు,
నాకు నేను రాలేదు,
ఆయన నన్ను పంపెను.
ఆ స్పెసిఫికేషన్ చూడండి, నన్ను దేవుడు పంపించాడు.
మీరేల నా మాటలు గ్రహింపకున్నారు?
ఏం చేయట్లేదు?
గ్రహించట్లేదు.
ఇంకా
మీరు నా బోధ విననేరకుండుట వలనే కదా.
విననేరకుండా ఉండటం అంటే వినటానికి ఇష్టపడతాము కానీ దాన్ని వినడానికి ఇష్టపడలేకపోతున్నామంట. ఇంకా కిందకి రండి. 55,
మీరు ఆయనను ఎరుగరు, నేను ఆయనను ఎరుగుదును.
మీరైతే ఆయన ఎరగరు, నేనైతే ఆయన్ని
ఎరుగుదును. ఆయనను ఎరుగునని నేను చెప్పిన ఎడల మీ వలె నేను అబద్ధికుడనై ఉందును గాని.
ఆగండి, ఇప్పుడు ఈ మాటలు అన్ని యేసుక్రీస్తు వారు ఎందుకు మనతో ఇంత గింజుకుని చెప్తున్నాడో తెలుసా? ఒరే నాయన, నేను ఒంటరిని కాదు, నేను ఆయనతో కలిసి ఉన్నాను, నా అంతటి నేను రాలేదు, నన్ను ఆయన పంపించాడు, నా మాటలు మీరు ఎందుకు వినరు, మీరు ఎందుకు నన్ను పట్టించుకోరు, ఎందుకు నా మాటలు మీకు చోటు ఇవ్వరు, ఎందుకు నన్ను గ్రహించరు, ఏంటి నేను చెప్తున్న విషయాలు, ఇన్ని మాటలు మీకెవరికైనా వినపడుతున్నాయా? ఎవరు ఆలివ్ గ్రీన్ మాటలు మాట్లాడబడుతున్నాయా? యేసుప్రభు అడుగుతున్న మాటలు వినపడుతున్నాయా? ఇక్కడే ఉంది సమస్య అంతా. ఈ మాట అర్థం కావడానికి ఇక్కడే ఉండాలి నీకు. ఆయన ఇన్నిసార్లు నన్నెందుకు పట్టించుకోలేదు, నా మాటలకు మీరు ఎందుకు చోటు ఇవ్వరు, నేను చెప్పింది మీరు ఎందుకు వినరు, నన్ను ఎందుకు గ్రహించరు, నేను ఒంటరిని కాదు, నేను చూశాను, నా మీద ప్రభుత్వం చెయ్యదు అది, నేను దానికి లోబరుచుకున్నాను, నాకు అధికారం ఉంది, నా విషయంలో మీరెందుకు ఇన్ని చెప్తున్నాడు అని అంటే, వాళ్ళందరూ కూడా యేసు అనేటువంటి ఆ శరీరాన్ని ధరించుకున్నటువంటి వ్యక్తిని ఏమంటున్నారో తెలుసా? ఆయన మాటల్ని, ఆయన చెప్తున్న పద్ధతుల్ని వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు. మనలాగే జనం కూడుకోలేదా యేసుప్రభు కాలంలో? ఎస్ఆర్నో పెద్ద పెద్ద మీటింగ్లు అయ్యేయలేదా? మనకి ఈరోజు లక్షల్లో కానీ ఆ రోజు వీళ్ళే గొప్ప కదా. ఒక్కొక్క ఎంతమంది తిన్నారు? 3,000, 5,000, 12,000 గంపలు, 11,000 గంపలు. ఎందుకు ఇవన్నీ? జనాలా లేదా? ఎక్కడికి వెళ్తే అక్కడ వచ్చారా లేదా? సముద్రం బీచ్ ఒడ్డు ఖాళీగా ఉందా లేదా? బీచ్ ఒడ్డు వలీల తోటలు అక్కడ, ఎక్కడికి వెళ్తే అక్కడ గలలీలో, ఎన్ని చోట్లకి వెళ్తే సేమ్ వింటున్నారండి. కానీ వాళ్ళెవ్వరూ కూడా యేసుప్రభుని మాటలకు చోటు ఇవ్వకుండా ఆయన్ని పట్టించుకోవట్లేదంట. ఈరోజు నీ జీవితంలో కూడా అలాంటి పరిస్థితి ఎదురవుతుంది. ఒక్క మాట చూడండి, 49 వచనం చదువునా.
యేసు, నేను దయ్యము పట్టిన వాడను
కాదు,
నా తండ్రిని గణపరచువాడను.
నేను నా తండ్రి దగ్గర నుంచి వచ్చాను కాబట్టి నేను ఆల్వేస్ ఏం చేస్తాను? నా తండ్రిని గణపరచువాడను.
మీరు నన్ను అవమానపరుచున్నారు.
మళ్ళీ చదువు.
మీరు నన్ను అవమానపరుచున్నారు.
మళ్ళీ చదువు.
మీరు నన్ను అవమానపరుచున్నారు.
మీరు ఎప్పుడైనా యేసును అవమానపరిచారా? మీ పక్కన అడగండి. యేసు అయితే దేవుని కనపరుస్తున్నాడు, నువ్వు యేసు క్రీస్తుని అవమానపరిచావా లేదా? ఏం చెప్తున్నారు? రన్ ఫర్ జీసస్ అంట. ఎవరికి? ఒకడిని పిలిచి అడిగాను ఎందుకు పరిగెడుతున్నావు అని. యేసు ప్రభు లేచాడు అన్నాడు. ఎక్కడన్నా? అందరూ పరిగెడుతున్నాడు, నేను కూడా పరిగెడుతున్నాను. ఎందుకు పరిగెడుతున్నాడు? బనినిస్తారని అన్నాడు. అది రన్ ఫర్ జీసస్. నువ్వు యేసును అవమానపరుస్తున్నావు అనే విషయం ఎప్పుడు తెలుసు తెలుసా? సమాధానంగా దేవునితో నువ్వు లేనప్పుడు తెలుస్తుంది. ఆయన ఎంత గింజుకుని నేను నీతో చెప్తున్నాను నీ దగ్గర ఉంటున్నాను, నా మాట వినండి, నా కోసం వినండి, నా గురించి ఆలోచించండి, నేను అబద్ధం చెప్పట్లేదు, నేను సత్యం చెప్తున్నాను, ఇన్ని చెప్తున్నా మనం యేసుని సరిగ్గా అర్థం చేసుకోలేకపోతున్నాం. ఆయన తండ్రికి తనకి ఉండేటువంటి సంబంధం ఎంత గొప్పగా చెప్పాలని ప్రజలతో ప్రయత్నం చేస్తున్నాడో తెలుసా? ప్రజలు యేసు మాట వినకపోవడాన్ని బట్టి, యేసు యొక్క పద్ధతులు అంగీకరించకపోవడాన్ని బట్టి, ఆయన చెప్తున్నటువంటి బోధను నిర్లక్ష్య పెట్టడాన్ని బట్టి ఆ రోజు అవమానపరిచారు. ఈరోజుకి సమాజం ఆయన అవమానపరుస్తూనే ఉంది. ఏమిటి దీనిలో ఉన్నటువంటి ప్రతి పరిస్థితి? ఒకసారి అర్థం చేసుకుందాం. కుమారుడు తండ్రిని ఏం చేస్తాడు? గనపరుస్తాడు. కుమారుడు ఏదైనా కావాలి అని కుమారుడు గనక, కుమారుడు నామంలో గనక మనం అడిగితే తండ్రి కుమారుడిని గనపరచడానికి చేస్తాడా చేయడా? ఖచ్చితంగా చేస్తాడా చేయడా? సో ఎవ్రీ ప్రేయర్ ఆఫర్డ్ టు ద జీసస్, తండ్రి దాన్ని ఏం చేస్తాడు? ఖచ్చితంగా సహాయం చేస్తాడు. ఈరోజు మనం ఎంత సులువుగా నువ్వు ఆ బలహీనతలోకి వెళ్ళిపోతుంటావో ఒక విషయం చెప్తాను, జాగ్రత్తగా ఆలోచించండి. ఆయన దగ్గరికి వచ్చి, ఎవరి దగ్గరికి? యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి, ఎప్పుడైనా సరే ప్రార్థన చేస్తున్న ప్రతిసారి నీకు ఎప్పుడైనా కష్టంగా ఫీల్ అయ్యావా? ప్రార్థన చేయడం కష్టంగా ఫీల్ అయ్యావా? మీ పక్కడ మొక్కలు చూడండి, ఏం చెప్తున్నారు? అసలు చేస్తే కదా అంటారు. ఏంటి చేస్తే కదా ఫీలింగ్? చేయకపోతే ఫీలింగ్ ఎందుకు? నువ్వు అవమానపరుస్తున్నావు. నీకు దేవునికి సంబంధం లేదని నేను రుజువు చేయట్లా, నువ్వే ఒప్పుకుంటున్నావు. నిజంగా సంబంధం ఉంటే మాట్లాడకుండా ఉంటారా? ఆయనకి ఎవరితో సంబంధం ఉంది? రైట్, ఇప్పుడు చెప్తాను వినండి. మీకెవరికైనా ఇల్లు కావాలా? వెరీ గుడ్. ఆధార్ కార్డు ఉందా? రేషన్ కార్డు ఉందా? చాలు చాలు, 25,000 మీరు కట్టుకోండి, మిగిలింది బ్యాంక్లో నేను ఇప్పిస్తాను. ఇల్లు కూడా నేను మీకు ఇక్కడే సాగర్ నగర్లోనే ఇప్పిస్తాను. ఎందుకో తెలుసా? ఎమ్మెల్యే గారు నాకు బాగా తెలుసు. ఎందుకో తెలుసా? హోమ్ మినిస్టర్ గారు నాకు బాగా తెలుసు. ఎందుకో తెలుసా? సీఎం గారు నేను చెప్పింది కాదనరు. ఇప్పుడు మీరు ఎవరి దగ్గరికి వస్తారు ఫస్ట్ లైను చెప్పండి? ఆ ఎమ్మెల్యేల దగ్గరికే పెద్ద పెద్ద పాగాలు లైన్లు గట్టి పొద్దు నుంచి రాత్రి కూర్చున్న వాళ్ళు, నాకు ఎమ్మెల్యే తెలుసు, హోమ్ మినిస్టర్ తెలుసు, మన సీఎం తెలుసు అంటే నా దగ్గర రారా? ఖచ్చితంగా వస్తారు. నేను డబ్బులు అడిగినా నాకు ఇస్తారా? ఎవరా? ఇప్పుడు ఎవడైనా నా దగ్గరికి వచ్చి పోజు కొట్టడం చూస్తాను? కొట్టరు. ఇప్పుడు నాకెవరైనా వచ్చి సందీప్ ద్వారా వెళ్తే అన్నాం అనుకోండి, నెక్స్ట్ సందీప్ దగ్గరికి వెళ్ళిపోతారు లేదా? హర్దీప్ ద్వారా అంటే నెక్స్ట్ హర్దీప్ దగ్గరికి వెళ్ళిపోతారు లేదు. ఎందుకు? మీ కారణం ఏంటి? ఎవరి దగ్గరికి రావాలి? ఎందుకు? నాకు వాళ్ళందరూ తెలుసు కాబట్టి, మీకు కావాల్సింది నా దగ్గర అవుతుంది కాబట్టి. యేసు దేవునితో కనెక్ట్ అయి ఉన్నాడు. యేసు దగ్గరికి ఎవరైనా రావాలి అని అంటే పాస్టర్ అక్కర్లేదు, మీడియేటర్ అక్కర్లేదు. నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళాలి ఇప్పుడు డైరెక్ట్గా? రిలేషన్షిప్ ఎవరితో పెంచుకోవాలి? యేసు దగ్గరికి వెళితే యేసు ఎవరి దగ్గరికి వస్తాడు? తండ్రి దగ్గర నుంచి నీకు సమాధానం తీసుకొచ్చి ఖచ్చితంగా ఇప్పించగలిగిన వాడు ఎవడు? మరి నీకు ఆయన దగ్గరికి రావడమే కష్టమైపోతే ఎలాగా? మాట ఎవరికైనా అర్థమైందా? మాట్లాడరేంటి అలా తలదించేశారేంటి? దిస్ ఇస్ సంథింగ్ రాంగ్. అంటే ఆయన దగ్గరికి వస్తే ఖచ్చితంగా నీకు దొరుకుతుందని తెలుసు, కానీ రావడానికి వస్తున్నావు, కానీ అడగడానికి నీకెందుకు మొహమాటం? నిజంగా మొహమాటమా లేకపోతే ఇంకేమైనా? మొహమాటం ఏం పడతాం? అసలు ఏం పడం, మనకు అంత కఠినమైన అంతే. ఆయనతో సంబంధం గురించి మనతో ఎందుకు చెప్తున్నాడో వినండి. ప్రార్థన చేయటం అనేది, దేవుని దగ్గరకు వచ్చి ఆయనతో మాట్లాడడం అనేది కష్టంగా నీకు అనిపించడం అనేది సులువుగా చిక్కులు పెట్టే పాపం. రిలేషన్షిప్ ఎవరితో తెంపుతున్నాడు ఫస్ట్? జే అంటే జే అని చెప్తాను, అంటే మీరు జీసస్ అనుకోండి. యేసుతో సంబంధం ఫస్ట్ ప్రార్థన చెయ్యటము అనేది చాలా కష్టమైనటువంటి అనుభవంగా మారుస్తాడు. ఒక నిమిషం, అమ్మా అమ్మా అంటే పిల్లల కన్నా తల్లి. మీకు ప్రార్థన చేయడం పెద్ద ప్రాబ్లం కాదు, ఎందుకంటే మీ అవసరాలు అలా ఏడుతాయి. యవనస్తులు ఉన్నారు, బ్యాచ్ యవనస్తులు, పొద్దున్న 7 గంటలకల్లా లేపి 2 డబ్బాలు ఇచ్చి పో నారాయణ ఇంటికి, పో చైతన్య అమ్మ దగ్గరికి అని తోలేసి మిమ్మల్ని పంపించే తల్లిదండ్రులు ఉన్నారు చూసారా? పిల్లల్ని ప్రార్థన చేయమనండి వాళ్ళని. ఆ వెళ్ళిపోయిన అది ఆ దుకాణానికి, నారాయణ దుకాణానికి, చైతన్య దుకాణానికి డబ్బాలు పట్టుకుని పోయే పిల్లల్ని మీరు ప్రార్థన చేసుకున్నారా అని అడగండి, ఏమంటారు వాళ్ళు? మీ ఏడుపులే మిగులుతాయి, మీ అరుపులే మిగులుతాయి తప్ప వాళ్ళు ఏమంటారు తెలుసా? వెళ్ళిపోతారు, చేయరు. కష్టమా కాదా వాళ్ళకి ప్రార్థన? కష్టం. ఎందుకు రా కష్టం అని అడిగితే ఏం చెప్తారు వాళ్ళు? సమాధానం సమాధానం ఉండదు. హే అంతే, ఏదో ఎక్కువ సేమియా పెట్టో సమోసా పెట్టో అడిగావు అనుకో అంటాడు అంతే. కానీ చేసావా అని అడిగితే మళ్ళీ సమాధానం ఉండదు. వాడికి ఎందుకు కష్టం? ప్రార్థన చేయటం అనేదే కష్టమా? మీరు చేసుకుంటున్న ప్రార్థనకి వాడు ఎందుకు చేయలేకపోతున్నాడని ఎప్పుడైనా ఆలోచించింది? ఇతరులైనా ఇతండ్రైనా వాడు ఎందుకు చేయలేకపోతున్నాడు? నేను మొన్న ఒక పిల్లవాడు ఫొటోస్ తీశాను, వాడు చిన్నప్పుడు చేసిన పనులన్నీ ఎప్పుడో ఫొటోస్ అవి మొన్న రీసెంట్గా నా కంప్యూటర్ని క్లీన్ చేస్తుంటే దొరికినాయి. ఆ దొరికిన వెంటనే వాళ్ళకి పంపించాను. ఒక తల్లి నాకు రిప్లై చేస్తూ అంది, అన్నయ్య వాడు నిజంగా 8 ఏళ్ళ వరకు ఎంత భక్తిలో పెరిగాడు అన్నయ్య, ఇప్పుడేంటో అని ఆడు ఇలా ఎదురు తిరుగుతున్నాడు అంది. 8-10 ఏళ్లలోపు ప్రార్థనాపరులైనటువంటి పిల్లలు, సువార్తకు పరుగులెత్తిన పిల్లలు, మోకరించి దేవుని కొరకు సమాధానాలు దర్శనాలు చూసిన పిల్లలు, కలలు గనిన పిల్లలు, వాగ్దానాలు తెచ్చుకున్న పిల్లలు ఈరోజు భక్తి అంటేనే అసహించుకుని అంత దూరంలో కనపడుతున్నారంటే కారణం ఎవరు? దేవునితో సంబంధం ఉన్నారో తీగిపోయిందా? నువ్వు చచ్చోదల్లేదమ్మా, నేను మీకు అదే చెప్తున్నా, నువ్వు చచ్చోదల్లా, నువ్వు బైబిల్ వదల్లా, మీ ఆయన చచ్చోదల్లా, మీ అన్నదమ్ములు అందరూ దేవుళ్ళు ఉన్నారు మీ పిల్లలు తప్ప. వాట్ ఈస్ ద రీజన్? డెఫినెట్గా నువ్వే, తల్లి నువ్వే, తండ్రి నువ్వే, మీ వల్లే. మీ చేష్టలు, మీకు దేవుని యొక్క విలువ కన్నా మీకు ఇంకేదో విలువ పెరిగింది, అందుకు మీ పిల్లలు ఈరోజు దేవుని నుంచి తప్పారు. నేను నీ చేతి పెట్టి నీ ముఖం మీద మాట్లాడుతున్నాను. నీ ప్రవర్తన వల్లే, నీ ఆలోచన వల్లే, నీ ధోరణి వల్ల, నీ పద్ధతులలో క్రీస్తుకున్నటువంటి విలువను ఇవ్వకపోవడం వల్ల నీ జీవితంలో దేవునితో నా జీవితం ఎంత గొప్పగా ఉంటుంది అనే బ్రతుకు నువ్వు చూపించకపోవడం వల్ల, మాదిరి లేని నీ తల్లితత్వము, మాదిరి లేని తండ్రితత్వం వల్ల ఈరోజు దేవునికి నీ బిడ్డలు దూరం అయ్యారు. ఎవడి మీద నువ్వు సాకులు పెడతావు? ఎవడి దగ్గరికి వస్తావు నువ్వు? ఏంటి పాస్టర్ గారు ఎందుకు అడుగుతున్నావు? నువ్వు, నీ ప్రవర్తన సరిగ్గా లేదు. నీకు యేసు ప్రభు అవసరం లేదు, ఇంకేదో అవసరం అని చూసుకో. అది ఉద్యోగమో, వ్యాపారమో, డబ్బులో, వ్యామోహమో, కోరికో, పదవో, గుర్తింపో, ఇంకా ఏదో పనికి మాలింది ఏదో నీ కోరిక కలిగి ఉన్నావు, అందుకే యేసుప్రభుని పక్క పెట్టావు. ఈరోజు నీ పిల్లలు నీ వెంబడి చెప్పడం 20 సంవత్సరాలైంది, 30 సంవత్సరాలైంది, అచ్చే సిగ్గులేదు నీకు? 20 సంవత్సరాల ఒక్క గంట నువ్వు యేసుప్రభు నమ్ముకున్నావు అనే విషయం నువ్వు చూపించగలిగితే ఆ గంట క్రైస్తవ్యం నీ పిల్లలు నీ వెనకతలు పడి ఉంటారు. ఒక్క గంట ఈరోజు చర్చిలో వరకు తీసుకొచ్చి హృదయాల్లో దేవునితో మాట్లాడుకోవడమే కష్టమైపోయిందనంటే దస్ ఎవ్వడ నేను నిందించుకో, నువ్వే నిందించుకో. ఇప్పటికైనా మార్చుకో, ప్రభు నిన్ను అడుగుతున్నాడు, నాతో సంబంధం ఎందుకమ్మా నువ్వు తెంపేసుకున్నావు? భక్తి చూస్తే ఈ గంట సేపు ఎట్లా ఉంటావంటే ఇంక నువ్వు ఇప్పుడు పరలోకం తెరబడిపోతే నువ్వు ఎగిరిపోతావేమో అన్న టేషాలు వేసేస్తావు. మేమే ఉండిపోతాం పాపలు, నువ్వు వెళ్ళిపోతావు. ముసుగు, మాటలు, భక్తి మీ మా ఒక్కొక్కళ్ళు చూస్తే నిజానికి ఈరోజు నీ పిల్లలు దేవుని పక్క హృదయానే లేకుండా ఉంటున్నారంటే చాలా దారుణం ఏంటి తెలుసా? కనెక్షన్ కట్ చేశారు. నీ ప్రవర్తన, నువ్వు దేవునికి దగ్గరగా ఉన్నాననుకునే నీ వేషధారణ నీ పిల్లలని, నీ కుటుంబాన్ని, నీ భర్తను, భార్యను దేవుని దగ్గరికి తీసుకురాకుండా చేస్తుంది. చెక్ చేసుకో, దిస్ నెంబర్ 1. నెంబర్ 2, ప్రేయర్ అని చెప్పడం చాలా ఈజీ, కానీ చేయటం ఎప్పుడైనా కష్టమా కాదా? ప్రేయర్ చేసుకో అని చెప్పడానికేనో, ప్రేయర్ చెయ్యండి అనడానికి మధ్యలో ఏది ఈజీ? స్పెల్లింగ్ ఈజ్ ఈజీ, డూయింగ్ ఈజ్ టఫ్. ఎస్ ఆర్ నో? నాకు కూడా చాలా ఒళ్ళు మండిపోతుండయి. ఎప్పుడో తెలుసా, ఎల్లినోడు తిన్నకెళ్లకుండా అని అబ్బాయి ప్రేయర్ చేయండి అంటారు చూడు, అప్పుడు మీరు చేసుకోరు. నాకు ఒక విసురుతారు ఒక గుచ్చు, ఎరా ఖాళీగా ఉంటావేమో ప్రేయర్ చేయి మీరు అన్నట్టే. నాకు అలాగే వినపడద్దు అన్నమాట. ఎల్లినోడు తిన్నకుండడు, సెకండ్ ఇస్తాడు, ముద్దు పెట్టుకుంటాడు, కౌగిలించుకుంటాడు, ప్రేయర్ చేయే అంటాడు. అదే మాట నేను చెప్తే ఎలా ఉంటుంది అప్పుడు? దానితో మళ్ళీ మీరు ఎల్లంగానే ఫోన్ చేసేవా అని అడిగితే మరి నన్ను అడుగుతారు వచ్చే చేస్తున్నారా? అవును మరి, మేము అందుకే ఉన్నాం. ఏంటి ప్రాబ్లం అంటే ప్రార్థన చేయడం అనేది కష్టమైన అనుభవం, యేసుతో కష్టం కలిగి ఉంటుంది. వాళ్ళకి కొంచెమంది కదిపితే ఏమంటున్నారు తెలుసా వాళ్ళు? యేసు ఇంత సంబంధం, నేను దేవుడు, నేను దేవుడు, నేను దేవుడు అని ఇంత నొచ్చుకుంటుంటే ఆ యేసు దగ్గరికి వచ్చి గట్టిగా పట్టేసుకుంటే దేవుని దగ్గరికి వెళ్ళేది దొరికిపోద్ది కదా? దేవుని దగ్గరికి నువ్వు వెళ్ళి సంతోషం తెచ్చుకోగలుగుతావు కదా? దేవునితో సంబంధం రిస్టోర్ అయిపోద్ది కదా? ఆ సంబంధం పట్టుకొని ఇవ్వకుండా ఉండడానికి మనలో సమాధానం లేకుండా చేస్తున్నాడు. పిల్లల్ని అడిగితే వాళ్ళు ఏమంటారు తెలుసా? నేను చేసుకుంటున్నాను, నేను చేసుకుంటున్నాను, నేను చేసుకుంటున్నానులే, నీకు ఎత్తి నీకు చెప్పాలా, నీకు కనపడాలా, నీ ఎదురుగా నేనేం చేయాలా, ఏంటి బాధ? చేసినోడైతే ఖచ్చితంగా చేస్తున్నానని చెప్తాడు, చేయలేనోడైతే ఇలాగే డూప్లికేట్ విషయాలు మాట్లాడుతుంటాడు. మీరు మీ తండ్రి అయిన అపవాది సంబంధులను ఎందుకంటున్నాడు తెలుసా? ఆడు బతుకే అబద్ధానికి జనకుడు. ఆ అధ్యాయం మీరు జాగ్రత్త చదవండి. ఎందుకు? వాడు స్వభావమే అబద్ధం, వాడు మాట్లాడేది అబద్ధం, వాడు చెప్పేది అబద్ధం, వాడిని మీరు ఎలా నమ్ముతారండి? ఇప్పుడు మనలో చాలామంది మన అబద్ధానికి సంబంధించిన విషయాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఎన్ని మాటలు మాట్లాడతారో చెప్పండి. ప్రార్థన చెయ్యండి అనే పదానికి, ప్రార్థన చేస్తున్నాం, నేను ఒక ఒక పాస్టర్ గారు చెప్పిన విషయం విన్న తర్వాత నేను చాలా నేర్చుకున్నాను ఆ విషయాన్ని. ఆయన అన్నాడు, అనయ్య నేను ప్రార్థన చేసి వచ్చినప్పుడే నా సహోదరు దగ్గరికి వచ్చి బ్రదర్ నేను మీకోసం ప్రార్థన చేస్తున్నాను అని చెప్పగలిగాను బ్రదర్ అన్నాడు. అప్పటి వరకు నేను కూడా ప్రార్థన చేస్తున్నానంటే ఒక ముసిముసి నవ్వులు నవ్వేసేవాడిని. అది అబద్ధం, అది అబద్ధం. అతను అన్నాడు, నువ్వు నిజంగా చేసి వచ్చాను నేను, అందుకే తమ్ముడు నీకోసం ప్రేర్ చేశాను రా అని సెకండ్ ఇచ్చాడు నాకు. అది పట్టేసుకుంది నన్ను. అన్నా నా కోసం మీరు అవునన్నా ప్రేర్ చేశాను రా, ఎప్పుడు చెప్తారా మాట చెప్పండి మీరు ఏంటో. ఆ అనుభవం నీకు రాకపోతే నువ్వెవరితో సంబంధం తెగిపోతుందో తెలుసా నీకు? వాళ్ళు ఏమనుకున్నారు? మేము చేసుకుంటున్నాం, మాకు తెలుసు, మేము అడిగేసాం, మా దేవుడు చెప్పేసాం. నిజమేనా? సులువుగా పాపం ఏంటో తెలుసా? చిన్న అబద్ధం. అబద్ధానికి జనకుడు ఎవడు? నువ్వెవరి సంబంధివి? యేసు ప్రభు తండ్రి యొక్కయో, కుమారుని యొక్కయో, పరిశుద్ధాత్మ యొక్కయో నామమున నీకు బాప్తిజం ఇచ్చుచున్నాను. ఇప్పటి నుంచి నువ్వేమనుకుంటావు తెలుసా? అమ్మయ్యా రక్షణ వచ్చింది నాకు, ఇంక పర్లేదు, ఇంక పర్లేదు, ఏం చేసినా పర్లేదా, ఎక్కడి నుంచి ఏం చెయ్యకపోతే పర్వాలేదు, కుదరదు, అన్నీ లెక్కలే. దేవునితో సంబంధానికి నువ్వెంత చిన్న అబద్ధం అక్కడ స్టార్ట్ అవుద్ది. నంబర్ 3, ప్రార్థన ఫస్ట్ ఆప్షనా లాస్ట్ ఆప్షనా? సరిగ్గా చెప్పండి. ఇంకేం చేయగలం మనం మాత్రం చెప్పండి. ప్రార్థన తప్ప, ప్రార్థన చేద్దాం. పాస్టర్ గారు చచ్చిపోతాడనట, ప్రార్థన చేద్దాం. ఏ ఆప్షన్ ఎప్పుడు? నిజానికి ప్రేయర్ ఎప్పుడు లాస్ట్ ఆప్షనే. ప్రార్థన ఎవరితో మాట్లాడము? ఏసుతో మాట్లాడితే ఏసు ఎవరితో చెప్తాడు? హెబ్రీ పత్రికతో చెప్తున్నాడు, తండ్రి కుడిపార్శ్వమున మన కొరకు విజ్ఞాపనకర్తగా ఉన్నాడు. ఆయన నిరంతరము విజ్ఞాపన చేస్తున్నాడు. ఈజ్ నెవర్ నెవర్ స్టాప్స్. అంత ఇంటర్సీడింగ్ ప్రేయర్లో ఆయన ఉంటే నువ్వు ఆయన దగ్గరికి రావడానికి నీకు నొప్పే, ఆయనతో మాట్లాడడం నీకు బాధ, ఆయన చెప్పడం నీకు కష్టమా, ఆయన దగ్గరికి వెళ్ళడానికే నీకు తాయిలాలు ఇవ్వాలా, లంచాలు పెట్టాలా, ఏదో గొప్ప గొప్ప జరుగుద్దని నీకు భ్రమపరచాలా? సమస్య ఏంటో తెలుసా? ఆయన దగ్గర నుంచి ఏ మోసతో రాదో కాదు, ఆయనకు విషయం చెప్పామో లేదన్నది ఇంపార్టెంట్. తగిన సమయంలో ఆయన నిర్ణయం తీసుకుంటాడు. నువ్వు చెప్పటానికి ప్రేయర్నే నువ్వు లాస్ట్ ఆప్షన్ చేసుకున్నావు. ఫస్ట్ ఆప్షన్ ఏంటి చెప్పండి? మన బలం, తర్వాత మన బుర్ర, తర్వాత మన ధనం, తర్వాత మనకున్నటువంటి రికమెండేషన్, మనకి 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 మనకి. అర్రే భూమిని తయారు చేసింది ఆయన ఒక నోటు మాట చేత, నోటి మాట చేత భూమిని తయారు చేశాడండి. ఈ భూమి మీద నీ తెలివితేటలు వాడతావా, నీ రికమెండేషన్లు వాడతావా? నేను ఒక మాట చదువుతున్నప్పుడు నాకు అది అర్థమైంది ఏంటంటే, రాజులు వారి హృదయాలు నీటి కాలువలాగా తిప్పుతాడంట దేవుడు. మీరు చూసారా ఎప్పుడన్నా మీ ఇంటి దగ్గర నీళ్ళు ఎక్కువ వాడండి, అపార్ట్మెంట్లో కాదు తిడతారు, కింద ఉన్నోళ్ళు గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నోళ్ళు నీళ్లు పోస్తారనుకోండి, అవి ఒకే చోట వచ్చి పూలప్ అయిపోతుంటాయి. అప్పుడు మీరు ఏం చేయొచ్చు? ఒక చిన్న ఇనప ముక్క కానీ, రాడ్ కానీ, కర్ర కానీ, పార కానీ పట్టుకుని మీరు ఎటు తిప్పితే నీరు వచ్చేస్తా లేదా? రాజుల హృదయాలు, ఏలికల హృదయాలు అలా తిప్పేస్తాడు నీ గురించి దేవుడు. నువ్వెవరి దగ్గరికి వెళ్తే? ఆయన దగ్గరికి. అలాంటిది నువ్వు రికమెండేషన్ చేస్తే పని అయిపోతుంది ఎలా అనుకుంటున్నావండి? ప్రేయరు ఫస్ట్ ఆప్షను, సెకండ్ ఆప్షను, థర్డ్ ఆప్షను, ఫోర్త్ ఆప్షను, 100 ఆప్షన్లు అయినా ప్రేయరే. కొంతమంది ఏమంటారో తెలుసా? మీరు ప్రార్థన చేశారు, మీ కార్యం జరిగిపోయింది, ఏదో జరిగింది, జరిగిన వెంటనే మీ హృదయం మీతో ఏం చెప్పుద్దో తెలుసా? నేను కన్నీటి ప్రార్థన చేశాను, దేవుడు నాకు ఇచ్చాడు, అందించాడు, చేశాడు, దేవుని స్తోత్రం. నేను ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాను, ఆ అనుభవం ఇప్పుడుందా? డూ యూ హ్యావ్ నౌ నీ అవసరతల కొరకు అంగలార్చి దేవుని సన్నిధిలో ఆ వెంపర్లాడిన అనుభవం ఈరోజు ఉందా నీకు? మీరేమంటారో తెలుసా, ఆ కష్టం వస్తే మాకు మళ్ళీ తెచ్చుకుంటామేమో, కొవ్విపోయి హృదయం కష్టాన్ని కోరుకుంటుంది. కాదు, ఎన్నోసార్లు దుఃఖపడి దేవుని సన్నిధిలో వేదన పడి తెచ్చుకున్న ఆ అనుభవం ఈరోజు నీకు లేకపోవడానికి కారణమేంటో తెలుసా? నీ కనెక్షన్ కట్ అయిపోయింది. నువ్వు చెప్తావు దేవుల్లో ఉన్నానని, అబద్ధికులు, సంఘంలో ఉన్నాం అబద్ధికులు, సువార్తకు వెళ్తున్నాం అబద్ధికులు, కానుకలు ఇస్తున్నాం అబద్ధికులు, ప్రభు వల్ల చేపెట్టాం అబద్ధికులు. మీరు అపవాది సంబంధులు, దేవుని సంబంధులు దేవునితో కనెక్షన్ కరెక్ట్గా ఉంచుకుంటారు. ప్రార్థన వాళ్ళ జీవితానికి అవసరం. 5 ప్రేరు ఏమీ అవసరం లేదు, పర్వాలేదు, వాళ్ళు చేస్తున్నారు కదా అని నీకు ఎప్పుడైనా అనిపించిందా? ఎవరైనా చేస్తూ ఉంటే, ఇఫ్ సంబడీ ఈజ్ ప్రేయింగ్ ఫర్ యూ, ఎప్పుడైనా అనిపించిందా? ఒక తమ్ముడు వచ్చి నాతో చెప్పాడు, అనయ్య ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్కి వెళ్తున్నాను, నా కోసం ప్రార్థన చేసిన వాళ్ళు ఎవ్వరు లేరు, నేను దేవునితో ప్రార్థన చేసుకుంటూ పరీక్ష రాయడానికి నాకు ప్రార్థన చేయండి అన్నాడు పొద్దున్న మా చర్చిలో. ఆకాశం ఎవడు లేడా అన్నాడు. ఎవడు లేడు అనయ్యా, మా అమ్మగారు ఏసుప్రభు నమ్ముకోలేదనయ్యా. మరి సరే, నువ్వు దేవునితో కనెక్షన్లో ఉండు, వెళ్తూ కానీ ప్రార్థన చేస్తాను, నువ్వు వెళ్ళిపోను. వాడు చెప్పిన తర్వాత నా దగ్గరికి వచ్చిన వాళ్ళు చాలామంది ఏమన్నారో తెలుసా? మీరు కూడా కొంతమందికి ప్రార్థన చేయమని స్లిప్పో మెయిలో లెటరో ఎంఓనో లేకపోతే ఇంకేదో పంపి, అకౌంట్కి డీటెయిల్స్ పంపి ఈ విషయాల కోసం ప్రార్థన చేయండి అన్న తర్వాత వాళ్ళు చేస్తారు అనే ధీమా మీకుందా లేదా? ఎస్ఆర్నో, వాళ్ళు చేస్తారా చేయరా? నిజంగా చేయరా? అబ్బా నమ్మి పంపుతున్నారు, చేయరా? నేను వాళ్ళని తీర్పు తీర్చను కానీ చేస్తారు సిస్టర్స్, నీలాగా చేయరు. నొప్పి నీది కదా, నువ్వేడ్చిన టాడేడుతాడా? నాకు అప్పుడప్పుడు కొంతమంది చెప్తుంటారు, బ్రదరు మీరు గట్టిగా ప్రార్థన చేయండి. నాకు రాదే తల్లి, గట్టిగా నాకు రాదు, నేను గట్టిగా చేయలేను. నేను చేసినట్టు మా ఇంట్లో ఒకటికే తెలియదు ఎవరికి. నా ప్రార్థన దేవుడు వింటాడనే నా నమ్మకం తప్ప నా అరుపు ప్రజలు వినకూడదన్నదే నా విశ్వాసం. దేవుడు చేస్తాడా పని? దేవునితో కనెక్ట్ అయ్యి ఉండటం ఇంపార్టెంట్. మీరు గట్టిగా చెయ్యి, మెల్లిగా చెయ్యి, మీ 7 ప్రార్థనలు పట్టుకో, మీ ఉపవాస ప్రార్థనలు జ్ఞాపకం చేసుకో, మీ సంఘ విజ్ఞాపన ప్రార్థనలు పెట్టుకో, ఏం పెట్టుకోను పట్టుకోను, నా దేవుడు నిన్ను చూచుచున్నవాడు అనే అనుభవానికి నీవు దేవుని సన్నిధిలోకి వస్తావా లేదా ఇంపార్టెంట్. నువ్వు ఎవరెవరికో పంపి వాళ్ళందరూ చేస్తారు అని అంటే నీ కనెక్షన్ కట్ అయిపోతుంది. సులువుగా నువ్వు తప్పులో పడిపోతున్నావు, చూసుకో, సులువుగా పడిపోతున్నావు. నువ్వు పాపం చేస్తున్నావు అనే అనుభవం కూడా నీకు తెలియట్లా, ప్రార్థన దగ్గరే ఇన్ని పాపాలు ఉన్నాయా అని అనిపిస్తుంది. నేను ఇంకా చెప్తాను, నేను ప్రేయరు డిపెండెంట్వా ఇండిపెండెంట్వా? నువ్వు ఇండిపెండెంట్ ప్రేయర్ వారియర్వా, ప్రేయర్ చేసేవాడివా, డిపెండెంట్ ప్రేయర్వా? ఏంటో చెప్పండి. నేను ఇప్పటికీ మర్చిపోను, మా పిల్లల 4 పిలిచి మా పాస్టర్ గారు అక్కడ నుంచుని మా స్కూల్కి వెళ్ళేటప్పుడు ప్రతిరోజు ప్రార్థన చేసి మమ్మల్ని స్కూల్కి పంపేవారు అని నిన్న ఒకరోడు సాక్ష్యం చెప్తున్నాడు. నన్ను ఇప్పుడు చేస్తున్నావా అని అడిగాను. అప్పుడు సంగతి చెప్తున్నాను అన్న అని, అంటే అప్పుడు కాదు, ఈడెవరో చిన్నపిల్లాడు కాబట్టి డిపెండెంట్. మరి ఇప్పుడు నువ్వు డిగ్రీ చదువుతున్నావు కదరా? ఆ చదువుతున్నానన్నా. ఎక్కడ? యూనివర్సిటీలోనన్నా. వెరీ గుడ్, మా ఇంటి పక్కల ఉన్న స్కూల్కి వెళ్తుంటే వాళ్ళు పిలిచి ప్రార్థన చేసి పంపుతున్నావా? ఊరుకోండి. మరి మీరు, నేను అన్న ఫాస్టర్నేట్ అన్న. ఒకరోజు నువ్వు డిపెండెంట్ అయినా ఉన్న సాక్ష్యం చెప్తున్నావే, ఇప్పుడు నువ్వు ఇండిపెండెంట్గా మారవా? మీ వీధిలో పిల్లలందరూ వెళ్ళిపోతున్నారు, ఒక నిమిషం రండి నేను మీకోసం చిన్న ప్రార్థన చేస్తానని, దమ్ముందా? వినపడుందా ఎవరికైనా? దమ్ముందా అని అడుగుతున్నాను. లే, కనెక్షన్ ఉంటే కదా, ఆ సిగ్నల్ సిమ్ కనెక్ట్ అయి ఉంటే నువ్వు ఖచ్చితంగా టాక్ టైం ఎదుగుతావు. లేదు నీకో ఏమనుకుంటారు, ఏమనుకుంటారు, ఏమనుకుంటారు చెప్పండి, ఏమనుకుంటారు? నువ్వు చెప్, నేను ఛాలెంజ్ చేస్తున్నాను క్రైస్తవులారా, మీరు నిద్ర మేలుకోండి. నటిస్తుంటే నిన్ను ఎవడ లేపలేడు, నిద్రపోతూ లేకండి అని చెప్తున్నాను. లేచి పరీక్షలు సీజను, ఎవడైనా పిల్లలు మీ ముందు అట్టబట్టుకు వెళ్ళిపోతుండ, తమ్ముడు నీకోసం చిన్న ప్రార్థన చేస్తాను రా అని చెప్పాడు పట్టుకుని, ప్రభువా వీడికి జ్ఞానం దయచే, పరీక్షలు నీ చిత్తానుసారం విజయం దయచే, జ్ఞాపకశక్తి ఇవ్వు, నీ కృపతో నింపు బలపరచు, ముందు ఆరోగ్యం ఇవ్వు, వాళ్ళ అమ్మ నాన్న నేను సతాయిస్తుంటే అది బుర్రలో పెట్టకుండా వీడు నీ వైపు చదివిన విషయాలు గుర్తు చేసుకుని పరీక్ష రాయడానికి కృప ఇవ్వు అని చిన్న ప్రార్థన చేస్తున్నాము. ఆమెన్. తమ్ముడు నువ్వు బాగా రాస్తావు వెళ్ళిపోను, ఆడు నీకు తెలియక్కర్లే, రోడ్డు మీద పడండి, పిచ్చి పిచ్చి సువార్తలకు తిరగమాకండి, నిలబడి మొదలెట్టండి. ఇంకెక్కడి నుంచి పరీక్షలే సీజన్ 3 నెలలు. మీ ఎమ్మెల్యేలు అడుక్కోవడానికి కదా, ఏ ఇల్లరా ఎమ్మెల్యే ఎట్రా కంటెస్టెంట్ ఎట్రా, నేను చేస్తాను రా, ఎందుకు చర్చిల దగ్గరికి వెళ్తావు, దా నించోబెట్టు, నేను ప్రార్థన చేస్తానని చెప్పి నిలబడి దమ్ముందా? ప్రార్థన అంటే ఎవరితో మాట్లాడతావు? నీదా జ్ఞానం, నీదా సొత్తు, దేవుడితో మాట్లాడడానికి నీకు ఎవడో రికమెండేషన్ ఎందుకు కావాలి? వాళ్ళకి కావాలి. ఎందుకు? ఎక్కడ పడితే అక్కడ దేవుడు ఉండడు అనుకుని వెళ్ళిపోవడం తప్ప. లేకపోతే ఖచ్చితంగా అక్కడికి వెళ్ళి టింగ్ అనుకోటి ఏదో చేయించాల. మనకది లేదు. ఎనీవేర్ ఎనీ ప్లేస్ కనెక్షన్ ఉందా? డూ యూ హ్యావ్ ద కనెక్షన్? ఎంతసేపు తల్లులు పిల్లలు పరీక్షలకు పంపించేసి చర్చకొచ్చి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తారు, మొక్కరించి ఏడుస్తారు, ఉపవసించి కన్నీరు కారుస్తారు, ప్రభువా మా పిల్లల్ని ఎలాగైనా మంచి మార్కులు తీసుకురా, మంచి మార్కుల్లో నింపు, మంచి ర్యాంకులు ఇవ్వు, మంచి మంచి. నీ పిల్లోడి కనెక్షన్ లేకుండా నువ్వు కనెక్షన్ పట్టుకుంటే ఉపయోగం ఏంటి? ఆడికి చెప్పు పొద్దున్న లేచి 10 నిమిషాలు నువ్వు ప్రార్థన చేసుకుని దేవునితో నువ్వు కనెక్ట్ అయ్యి అప్పుడు నువ్వు పోరా పరీక్షకి, నిర్భయంగా నువ్వు వెళ్ళానా దేవుడు నీతో ఉంటాడురా. ఆ ధైర్యం ఇవ్వగలిగిన తల్లిదండ్రులు లేకపోవడానికి కారణం ఏంటి? కనెక్షన్ కట్. యేసు చెప్తున్నాడు, మీరు అపవాది క్రియలు చేస్తున్నారు, నన్ను పట్టించుకోవట్లేదు, నన్ను అవమానపరుస్తున్నారు, నా దగ్గరికి వస్తున్నారు, నా మాటకి పట్టించుకోరు, నాతో ఉంటారు, నన్ను పట్టించుకోరు, నేను చెప్తా ఉంటాను మీరు వినరు, మీరు గ్రహించరు. విన్నారా? ఎందుకు అధ్యాయంలో నా దుఃఖం దేవుని మాట ఎందుకు ఎన్నిసార్లు చెప్తున్నాడంటే, అరే నేను లోకంలో ఉండేలాగా రాలేదురా, నేను దేవుని దగ్గర నుంచి వచ్చానురా నాయనా, నేను తండ్రి పంపితే వచ్చానురా, ఆయన చెప్పింది చెప్తున్నాను, ఆయన చూపించింది చూపిస్తున్నాను, ఆయన మాట్లాడమని మాట్లాడుతున్నాను, నాకేమి లేదు, మీరు నా దగ్గరికి రండి, నేను తీసుకెళ్ళిపోతాను ఆయన దగ్గరికి. అది కనెక్షను. అపవాది తెంచేదే ప్రార్థనను. దేవునితో మాట్లాడనివ్వకుండా అలిగారా? మీ పక్కన అడగండి. అలికారా కాదు, అలిగారా. ఉందా లేదా అలకలు? ఉందా? బ్రహ్మాండంగా ఉన్నాయి. ఎందుకు ఉండవు? ఎవడ మీద నీ అలక? నేను పెళ్లి చేసినప్పుడల్లా 3-4 విషయాలు చెప్తాను. పెళ్లి చేయడానికి ఇద్దరు నుంచి భార్య భర్తకి ఇద్దరికి మైకులు ఇచ్చి మళ్ళీ చెప్పిస్తాను, నేను ఎప్పుడు నీ మీద అలగను అని చెప్పు అని. ఇప్పుడు చెప్పు, నేను ఎప్పుడు నేను అలగను? ఆయన చెప్ప, నువ్వు చెప్పరా బాబా, నేను ఎప్పుడు నీ మీద అలగను, నువ్వెప్పుడు ఆడి మీద అసూయ పడద్దు చెప్పు అన్నట్టు. నేను ఎప్పుడు అసూయ పడను? ఆయన నువ్వు చెప్పరా, నేను నీ మీద అసూయ పడను. 3, నేను ఎప్పుడు నీ మీద అనుమాన పడనని చెప్పు అన్నాడు. ఇప్పుడు నేను ఎప్పుడు నిన్ను అనుమానించనంటే ఫోన్ చెక్ చేయనని. నువ్వు చెప్పరా, నేను ఎప్పుడు నిన్ను అనుమానించను? చెప్తాను, నువ్వెప్పుడు అవమానపరచొద్దు, నేను ఎప్పుడు అవమానపరచను. బాబు నువ్వు కూడా చెప్పు, నేను కూడా ఎప్పుడు అవమానపరచను. ఈ 4 విషయాలు నీకెందుకు వివాహంలో ప్రారంభంలో చెప్తాను తెలుసా? నీ ఒంటరితనాన్ని బ్రేక్ చేసే మరొక మనిషి వచ్చినప్పుడు, నీ ఏకాంతానికి భంగం కలిగినప్పుడు ఈ 4 పనులు నువ్వు చేస్తావు. ఈ ఏకాంతానికి భంగం ఎందుకు కలుగుద్దో తెలుసా? ప్రభుతో సంబంధం తెగినప్పుడు జరుగుద్ది. అందుకు ఈ 4 హెచ్చరికలు ఇస్తాను. ప్రాబ్లం వచ్చింది, భర్తతో నీకు ఇబ్బంది అయింది, హ్యాపీగా ప్రభు దగ్గర కూర్చో, మీ ఆయన అన్నాడు అనుకో, నేను ప్రార్థన చేసుకుంటున్నా నువ్వు బయట కూర్చొని చెప్పి అయిపోయింది. అచ్చే టీవీ దగ్గర కూర్చుని ఏ అమ్మా అంట, ఏటి మ్యూజిక్లు, నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళి కనెక్షన్ తెచ్చుకో, పెంచుకో. అసలు సమస్యను నువ్వు దేవుని దగ్గర నుంచి తీసేసుకోకుండా నీకు నువ్వు వ్యక్తపరచుకుని సంబంధం చెడగొట్టుకుంటున్నావు. అది విను. తర్వాత విషయం చెప్పనా? నువ్వు ఇండిపెండెంట్గా ఎప్పటికే మారకపోతే సమస్య నీదే. చాలా ఈజీగా క్యాజువల్గా జోయల్గా ప్రార్థన జీవితం జరిగిపోతే బాగుంటుందా? వెరీ ఈజీ క్యాజువల్గా. ఒక తమ్ముడు వచ్చి అన్నాడు, నాన్న బాగున్నావురా అంటే, అన్నా సూపర్ అన్నా ఫైన్ అన్నా అన్నాడు. చదువు ఎలా ఉందిరా? ఎక్సలెంట్ అన్నా. వెరీ గుడ్. మరి మార్కులు అవన్నీ చూడక్కలేదన్నా? భక్తి సంగతి ఏంట్రా, డబల్ సూపర్ అవుట్ స్టాండింగ్ అన్నా అన్నాడు. అయ్యోబి ఎవడో ఇలాంటి మాటలు చెప్పలేదురా నాకు ఇంతవరకు, నువ్వు నిజంగా ముద్దొచ్చేస్తా నా దగ్గర. ఏంటి నీకు యేసు ప్రభుత్వ అనుభవం? అన్నా ఎనీ టైమ్ రౌండ్ ద క్లాక్ 24/7 365 డేస్ ఐఎమ్ విత్ గాడ్ అన్నా. ఎరా నా దగ్గర ఏమైనా డబ్బులు కూడా ఎత్తున్నావా, లేదా నీ హృదయంలో ఏమైనా అంత డీప్ ఉందా అంటాడు. తెగితే కదన్నా నేను బాధపడడానికి, దేవుని వదిలితే కదన్నా, దేవుని మాటకు నేను నిర్లక్ష్య పెడితే కదన్నా. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ గురుకుల పాఠశాల చదువుతున్నాడు, నీలాగా చర్చికి దగ్గరగా లేడాడు, నీలాగా నువ్వు చెప్పుకునేటువంటి ఫ్యామిలీ ఫ్యామిలీ ఉపవాసాలు ఏమి లేవు, ఆడ వేరే చోట ఉన్నాడు అంతే. వాడు చెప్తున్నాడు, అవుట్ స్టాండింగ్, మై స్పిరిచువల్ లైఫ్ ఇస్ అవుట్ స్టాండింగ్. ఏంట్రా నీ రహస్యం ఏంట్రా అని అడిగితే వాడే చెప్తున్నాడు, మా కాలేజ్ క్యాంపస్ అంతట్లో హాస్టల్లోనన్నా ఏ సమస్య వచ్చినా నా దగ్గరికి వస్తారన్నా. అన్నా ప్రార్థన చేయరా, తమ్ముడు ప్రార్థన చేయరా, స్టూడెంట్స్ టీచర్స్ ప్రిన్సిపల్స్ పిలిచి నాన్న ప్రార్థన చేయరా అంటారండి. వీడు సమాధానాలు ఏం చెప్పడు, వెంటనే చెప్తాడు, టీచర్ గారు మీరు చెప్పిన దాని గురించి నేను ప్రార్థన చేశాను, నా ఏసే కలుగు చేసుకుంటాను, దట్స్ ఆల్ ఆన్సర్. వాళ్ళందరికీ వీడు ఒక భరోసా అట, క్రైస్తవ భరోసా నేను ఇవ్వగలుగుతున్నాను, దట్స్ మై ప్రేయర్ లైఫ్, అవుట్ స్టాండింగ్. పిల్లల్లో ఆ ఆసక్తి ఎందుకు వస్తుంది, వాడి ఒంటరితనం బహుశా దేవుని దగ్గరికి తీసుకెళ్ళిందేమో, నీతో ఉంటేనే పాడైపోతున్నారు పిల్లలు. అవుట్ స్టాండింగ్ అనే భక్తికి తీసుకురండి, మీరు తయారవ్వండి, మీ పిల్లల్ని తయారవ్వండి. ఎంతసేపు ప్రార్థన చేయించుకుంటావా, పాస్టర్ గారు వస్తున్నారు, చేయించుకో. కాలు చేతులు ఎర్రగొట్టేసి కుట్లేసేసి కలర చేతులు ఇచ్చేస్తే చేయించుకుంటే సరిపోద్ది, అది ఆపరేషన్. ఏంటి చెయ్యించుకో, ఎక్కడ కనపడితే దున్నపోతు, కనపడితే మా ఆ మున్సిపాలిటీ కుండి కనపడగానే దున్నపోతు అయిపోద్ది అక్కడ. నేను అబద్ధం చెప్పట్లేదు, మీరు రోడ్డు మీదకి వెళ్ళి చూడండి, కళ్ళు తెరిచి చూడండి, పగటకు పగలు బోధ చేస్తుంది. పాస్టర్ తెల్లబాట్లు కనపడగానే చెయ్యించుకున్నావా, అర్రే నువ్వు చేసుకోవడం నేర్పాలి. ఆడో దౌర్భాగ్యుడు, రండి రండి చేస్తాం, రండి 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 ప్రత్యేక ప్రార్థన చేస్తాం, రండి పరీక్షల కోసం అట్లెత్తాం, రండి అట్లో పెన్లు ఎత్తాం, రండి హాల్ టికెట్లు పట్టుకురండి, నూనె పోస్తాం. పోతే నువ్వు పోతావు, ఆడు బోడగా ఆ 50 100 దుబ్బేసుకుంటాడుగా సంచులు నిండా. ప్రార్థన దేవునితో రా, పాస్టర్ గారితో కాదు, ప్రభుతో కనెక్ట్ అవ్వడం ఈజీ మెథడ్, ఈజీ సింపుల్. నీ హృదయం ఎక్కడ తెలిస్తే అక్కడ దేవుడు పెట్టాడు. ఆయన ఎన్ని మాటలు చెప్పాడు, నా మాటకు మీరు విని నన్ను పిలవండి నేను పలుకుతాను అంటాడు. ఆయన దగ్గరికి రావడం మానేశారు. తర్వాత విషయం చెప్తాను. ప్రార్థన చాలా సింపుల్గా సింపుల్గా చేయడం ఇష్టమా, కొంచెం కాంప్లికేటెడ్గా ప్రేయర్ చేయడం ఇష్టమా? ప్రేయర్ అందరికి ఎలా ఉండాలి, చాలా క్యూట్ స్మాల్ స్వీట్ అలా కదా. నేను ఈ మధ్య అలాగే చేస్తున్నాను, ఎవరైనా వస్తున్నారు అనుకో, ఏంటన్నా అంటే బ్రదర్ కాలు నొప్పి, ప్రభు కాలు నొప్పిని దీవించు, ఆమెన్, అయిపోయిందా, అయిపోయింది అప్పుడే, అయిపోయింది అంటే తగ్గుద్దా, నాకేం తెలుసు, డౌట్ నీది, ప్రార్థన చేయమన్నా. ఇప్పుడు ప్రాబ్లం ఎవరిది, నమ్మితే నీకు స్వస్థత, నమ్మపోతే దేవుడే దిగొచ్చిన అవదవు, నేనేం చేయలేను, సారీ. సింపుల్ ప్రేయర్ కదా, కొంచెం ఏమన్నా 4 మాటలు మాట్లాడతాం అనుకో, కీక్ ఎన్ని మ్యూజిక్లు ఇస్తారో, రే ఆపు, ఎక్కువైపోయింది సైజు. నేను ప్రేయర్ చేసిన తర్వాత సిస్టర్ గారు చాలా పెద్ద ఆవిడ, ఆవిడ ఇంజనీరింగ్ కాలేజ్లో లెక్చరర్ గారు, ఆవిడ వచ్చి చెప్తుంది, మీరు అన్న పదాలు ఒక్కటే నాకు తెలియదు బేదరా అంది, పేరేంటో చెప్పనా, మాసిలోమణి, భక్తుడైన మాసిలోమణి గారి పేరు పెట్టుకున్న సిస్టరు పక్క బ్రాండెడ్ బీసీసీ క్రిస్టియన్, ఒక్క పదమో నాకు తెలియదు బేదరా అంది, ఇంజనీరింగ్ కాలేజ్ ప్రొఫెసర్. ఎంత దుఃఖం వేస్తుందండి అలాంటి వాళ్ళని చూస్తే. అలాంటి వాళ్ళకి ఏం ప్రార్థన చేయాలి, మీరు కొన్ని పాటలు పాడతారు కదా, అవి మీకు అద్దాలు కూడా తెలియవు అందుకే పాడతారు అలాంటి పాటలు అనమాట, లాలించును పాలించును అది సరిపోద్ది. నీ హృదయంలో దేవునితో కనెక్ట్ అవటం అనేది పదాలకు సంబంధించిన విషయం కాదు, నీ హృదయ స్పందనకు సంబంధించిన విషయం, దట్స్ ఎ బీట్ ఆఫ్ యువర్ హార్ట్. కనెక్ట్ అవ్వండి, ఇట్స్ ఎ సింపుల్ వే, చిన్న విషయం, ప్రభువా చాలు పదం. ఒక భక్తుడు అంటాడు, శక్తి కలిగినటువంటి ప్రార్థన శబ్దాలుండవు మూలుగులు తప్ప, మాటలుండవు భాషలుండవు పాటలుండవు అరుపులు కేకలు ఉండవు, కేవలం మూలుగులు ఉంటాయి, ఆ మూలుగు ఆయనకు అర్థమైపోతాయి. కొంతమందికి అంటారు, ప్రేయర్ మీద గురా, ప్రేయర్ చేయించుకున్న వ్యక్తి మీద గురా, వినపడిందా, వాళ్ళకి ఎవరికైనా చెప్పండి, మీకు ప్రార్థన మీద పవర్ గురి ఉంటుందా, ప్రార్థన చేస్తున్న వ్యక్తి లేక ప్రార్థన చేయించుకుంటున్న వ్యక్తి మీద గురు ఉంటుందా? ఏంటో ఇప్పుడు 10th క్లాసు బాబు చదువుతున్నాడు, మా టిన్నును పిలిచి రనటారా అన్నాను. వచ్చాడు, నువ్వు ప్రార్థన చెయ్యి మీ అందరికన్నాను. పెద్ద లైన్ ఉంది ఇప్పటికే. ఆలివ్ బాబా పక్కకి వెళ్ళిపోతున్నాడు, టిన్ను బాబు పైకి వస్తున్నాడు. నాన్న చేయరా అన్నాను. ఇప్పుడు మీరందరూ నేను వెళ్తున్న వైపు నాకేసి ఎలా చూస్తారు చెప్పండి? ఆశగా, కోరికగా, బాధగా, వేదనగా, ఇంకేమైనా ఉన్నాయా శబ్దాలు? దుఃఖంగా. ముందుకైనా వెళ్ళాను కాదు, ఏంటి దుఃఖాలన్నీ? ఇప్పుడు ఎవరి మీద గురి నీకు? ప్రార్థన మీద, ప్రార్థన చేస్తున్న వ్యక్తి మీద. కాలం చెల్లిపోయిన మీతో భక్తి నడిపించడం కూడా చాలా కష్టమే ప్రియులరా. ఎక్స్పైరీ వెతుకుతున్నారు ఇప్పుడు చూడు. యేసు అనే శక్తికి, ఆయన నేను అని నీతో మాట్లాడుతున్న ఆ శబ్దాలు వింటే, ఇంత మంచి యేసు ప్రభు నాతో మాట్లాడుతుంటే, నేను లోకానికి వెలుగునని ఇన్ని చెప్తుంటే, ఎందుకు మనం యేసు దగ్గరికి వెళ్ళట్లేదు? నీకు ఎప్పుడైనా దుఃఖం కలిగిందా? పాస్టర్ గారు, మా ఆయన మన చర్చికి వెళ్ళొద్దు అంటున్నాడండి. ఏమ్మా చర్చికి వెళ్ళొద్దని అంత క్రూరుడు కాదేమి ఆయన మెత్తయి. ఏమైంది? మీరు మా ఇంటికి రావడం మానేశారు. రావడం మానేయడం కదా, అసలు రాలేదని చెప్పు. నేను రా అందుకే నిన్న ఒక పాస్టర్ గారు వచ్చి గృహదర్శనానికి వచ్చి మమ్మల్ని చర్చికి ఆహ్వానించారు, అందుకని మా ఆయన అక్కడికి వెళ్ళిపోదాం అంటున్నాడు సార్. ఒక నిమిషం ఉండను, ఫోన్ నెంబర్ తీసి, మీ ఆయన అనే పేరు మర్చే కదా మ్యాథ్యూ, తీసి రైట్ వెళ్ళిపోయాను. ఎందుకన్నా తీశాను, డిలీట్ చేశాను. ఇంకోసారి నీ ఫోన్ ఎత్తను, అన్నోన్ నెంబర్ని ఎత్తను, మానేశాను ఎత్తను. రెండోది ఉందనుకో, ఎప్పుడైనా ఒకరోజు గుర్తొస్తే ప్రార్థన చేసేస్తాను, ఇంకొప్పుడు నుంచి అది కూడా చేయను. ఖాళీ కదా ప్రయాణాల్లో, విమానం ఎక్కితే 2 గంటలు ఫోన్ ఉండదు. ఆ నెంబర్లన్నీ చూస్తూ, ఆహా ప్రభు వీడిని చూసుకో, ప్రభు వీడిని చూసుకొని ఎప్పుడో ప్రార్థన చేస్తూ, అదొక అలవాటు నాకు. ఈ ఊరు నుంచి ఆ ఊరికి ఒక ఇద్దరిని, ఆ తర్వాత ఒక ఇద్దరిని, ఆ తర్వాత ఇద్దరిని, డైరెక్టర్లు ఉన్న అందరి కోసం ప్రార్థన చేస్తాను. స్తోత్రం, ఒకడు పోయాడు, ఆడి వల్ల ఆడి ఫ్యామిలీ, ఇంకేది నేనేం మాట్లాడాను సార్. అమ్మో వచ్చేస్తాం, మా ఆయన టెల్ల నేను వచ్చేస్తాను. మీ ఆయన నువ్వు కలిసి రెండు ఒక చర్చికి, ఎక్కడ కాకపోతే ఎక్కడికైనా సరే నువ్వు నీ కుటుంబం కలిసి వెళ్ళండి. దండం పెడుతున్నా, నువ్వు అటు వెళ్ళి అయ్యని ఏరుకురా, నేను ఇటు వెళ్ళి ఏరుకుని వస్తాను. ఏంటి వాగ్దానాలంట? ఏ బైబిల్ నీ చేతిలో పెట్టుకుని ఈ చర్చిలో ఎక్కడ వాగ్దానం, ఆ చర్చిలో అక్కడ 31st నైట్ ఏమన్నా దుకాణమా? మీరు తిరుగుతారు కదా, తిరుగుబోతాత్మలు కలిగిన వాళ్ళు. దేవునితో మాట్లాడుకోవటం ఇంపార్టెంట్ అర్రా. ప్రార్థనతో మాట్లాడుతున్న వ్యక్తి కాదు, ప్రార్థన చేయించుకుంటున్న వ్యక్తి కాదు, పవర్ఫుల్ అంట. ఆ పాస్టర్ ఎవరో ప్రార్థన చేస్తారు, ఈ పాస్టర్ గారు పవర్ఫుల్ ప్రార్థన చేస్తున్నారు. నాకు అర్థం, పాస్టర్ గారిలో పవర్ఫుల్ ఏముండదు, ప్రభులో పవర్ఫుల్ ఉంటుంది. సులువుగా చిక్కులు పెడుతున్న ప్రార్థన అనే పదంలో నువ్వు ఎన్ని పాపాలు చేస్తున్నావో చెప్తాను. మరొక విషయం చెప్పాలి, ఎక్కువ మంది ప్రేయర్ చేస్తే మనకు బాగా శక్తి వస్తుంది. ఎస్ ఆర్ నో? అమ్మయ్యా ఎస్ అన్నారండి, నాకు కావాల్సిన ఆన్సర్ అదే. నినివే పట్టణం వాళ్ళందరూ ప్రార్థన చేసింది వాళ్ళ రక్షణ కోసమా, దేవుని చిత్తం కోసమా? ఇంకా చెప్పండి, ఇంకా ఎక్కడెక్కడ ప్రార్థన చేశారు? ఎక్కువ మంది కుప్పలు తెప్పలుగా కూడుకుని ప్రార్థన చేసిన వాళ్ళందరూ, ఎస్థేర్ దగ్గర చేసినటువంటి ఉపవాస ప్రార్థన, యూదులను రక్షించుకోవడానిక, ఆళ్ళనాళ్ళు గొప్ప చేసుకోవడానిక, దేవుని చిత్తం అక్కడ జరగడం కోసం, దట్స్ ఆల్, అంతేనా? ఇప్పుడు చెప్పండి, ఎక్కువ మంది నా ప్రార్థన పవర్ సరిపోవట్లేదు, నా బలం సరిపోవట్లేదు, అయితే కాల్షియం తాగు, బి కాంప్లెక్స్ వేసుకో, లేకపోతే పచ్చి జ్యూసులు అయినా సొరకాయ బీరకాయ అంటున్నాడు ఆ జ్యూసులు తాగు, లేకపోతే అరికులు సామలు తిను, ఏదో ఒకటి తెచ్చుకో. అంతేగాని పవర్ సరిపోకపోవడం ఏంటి? ప్రార్థన బలం సరిపోకపోవడం ఏంటి? ఏం చెప్పండి, నిజంగా ప్రార్థనకు బలం ఉంది అని అంటే ప్రార్థన చేయటం మాత్రమే, అడుగుము అంతే, ఏమీ లేదు. అసలు ప్రాబ్లమే నువ్వు ప్రార్థన చేయడమే రాకపోతే. ప్రార్థన చేయటానికి పదాలను వెతికితే, క్షమించండి నేను మళ్ళీ చెప్తున్నాను, ప్రార్థన అనేది ఉత్తమమైన పదాల పొందిక కానీ, శబ్దాల వాక్యాలు కానీ, శక్తి కలిగినటువంటి మోకాళ్ళు వేసి రెండు చేతులు పైకెత్తడం కానీ, లేక రకరకాల భంగిమలతో చేస్తేనే ప్రార్థన అని అనుకుంటే కాదు. ప్రభు అలా చెప్పలేదు మనకి. నువ్వు నీ నొప్పి వచ్చినప్పుడు, నాకు నొప్పి వస్తుంది డాక్టరో అని ఎలా వెళ్తావో అలా యేసు ప్రభు దగ్గర రావాలంతే. నాకు ఇది కావాలి, నువ్వేమడుగుతున్నావు అది అడుక్కో, వెళ్ళంతే. మాట్లాడు ముందు, డిమాండ్స్ రిక్వైర్మెంట్స్ కన్నా క్రీస్తుతో మాట్లాడడం ప్రయారిటీగా మార్చుకో, దట్స్ ఆల్. ఏం చేసేవారు అని అడగడు, ఆయన దగ్గరికి వచ్చావు లేదని అడుగుతాడు. సింపుల్, దట్స్ అ ప్రేయర్ ఇస్ అ వెరీ సింపుల్, డోంట్ కాంప్లికేట్ ఇట్. దానికి పెద్ద పెద్ద ప్రార్థనా సదస్సులను పెట్టి ఏం చేస్తారు సదస్సుల్లో మీరు? నీకు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్న దేవుడు నీతో మాట్లాడతాడారా? చాలాసార్లు ఎక్కువ మంది ప్రేయర్ చేస్తే అనేటువంటి అనుభవంలో చాలామంది ఉన్నారు. నీకు సీక్రెట్ చెప్పేస్తాను నేను. ఒక 50 మందిని నీ ముందు గోండాలు లాంటి వాళ్ళని, బండోళ్ళని, ఏది పాస్టర్ల చుట్టూ బౌన్సర్లు ఉంటారు చూడు, అలాంటి వాళ్ళని, వాళ్ళే మీకు బాగా కనబడుతుంటారు ఎందుకంటే తూసేస్తారు కదా మిమ్మల్ని. నల్ల బనీన్లు వేసుకుని వాళ్ళు ఇలాగ రొమ్మిరుసుకుని నుంచుని అలా వాళ్ళని పెట్టి నీ నోట్లో గుడ్డలు నీ కాళ్ళకి నీ చేతులకి కట్టేసి నిన్ను పడేసి 4 కుమ్మేసిన తర్వాత ప్రార్థన మొదలెట్టండి. ఎలా మొదలెడతారు? చేస్తారా చేయరా? ఎలాగా? నోవేగా చేతులు కట్టేశారు, కాళ్ళు కట్టేశారు, 4 కుమ్ముతున్నాడు, 40 మంది ఉన్నారు, రే నోరిప్పావు చంపేస్తాను, ప్రార్థన చేస్తావు చేయవా? ఎలా వస్తుంది శబ్దాలు ఇప్పుడు? నవ్వుతున్నారు, ఎలా నవ్వుతారు? భాషలు వస్తాయి. ఆ భాషలు ఏ భాషలు వస్తాయి మరి? ఆ టైంలో కొడుతూ ఉంటే మోకాళ్ళ పలోక ముందు మా తండ్రి అని మాట్లాడతావా? ఆ మూలు గుందూసావా? ఎక్కడి నుంచి వచ్చి చెప్పండి అప్పుడు ప్రేరు? ఏంటో నిన్ను మీ ఇంట్లో వాళ్ళు నుంచోబెట్టి నీ ముఖం మీద చేతులెత్తి ఇలా విసురుతూ అవమానకరమైన లజ్జాకరమైన మాటలు మాట్లాడుతూ నువ్వు చెయ్యని నేరానికి నీ మీద నిందిస్తుంటే నీ హృదయము అదే మాటలు మాట్లాడుతుంది దేవునితో. అప్పుడు ఏముండవు అక్కడ, చూస్తాను మీ సంగతి అంటావా? ఎలా వెళ్తుంది ప్రేయర్ అప్పుడు? నువ్వు ఎదురు చూస్తున్నదంతా కుప్పకూలిపోయి నీ జీవితంలో చచ్చిపోతాడు, ఇదిగో నాకు ఆధారం అనుకున్న వ్యక్తి చచ్చిపోతాడు, ఇంకొద్ది నిమిషాల్లో ప్రాణం పోతుంది అని అంటే నీ హృదయం దేవునితో పెనుగులాడదు చూడు. ఆఖరి నిమిషం వరకు బతికించని అది ప్రార్థన. శబ్దాలుండో, భంగిములుండో, చేతులెత్తుట ఉండదు, అంగలార్చుట ఉండదు. ముందు ఒక కీర్తన పాడుకుందామే, ఏముండో, మొదలడిపోద్ది అంతే. అద్దండి, ఎక్కువ మంది వస్తే అవుతుందా? అప్పుడు నువ్వు ఒక్కదానికి సరిపోతావా? చాలా, నువ్వు ఒక్కడ చాలా పవర్ఫుల్, నీ దగ్గరే ఉంది. అయితే ప్రాబ్లం ఏంటంటే కనెక్టే అవ్వట్లేదు. పాస్టర్ దగ్గరికి వెళ్ళావా? ఎందుకు? బర్త్డే ప్రేయర్కి ఇచ్చావా పాస్టర్ గారికి? ఏంటి స్వీటు ఇచ్చావా పాస్టర్ గారికి? పిలిచావా పాస్టర్ గారికి? తినిపించావు పాస్టర్ గారికి? చెప్పించావు పాస్టర్ గారికి? చూపించావు పాస్టర్ గారికి? అర్రే, నువ్వు అంటే పాస్టర్, ఆ అంటే పాస్టర్, ఏసు ప్రభు ఇక్కడ, ఆయనే పాస్టర్. నీ అంత మూర్ఖ భక్తి, నువ్వు పరలోకం ఏం దూరిపోవు, ఎక్కడికి వెళ్ళావు? అపవాది సంబంధమైన మోసపు వేషపు క్రియలు పరిశీలించుకో. నీ హృదయంలో ప్రభుకి ఇచ్చే ప్రయారిటీ పాస్టర్కి ఇస్తున్నావేమో. పాస్టర్ అంటే నీ హృదయం కొవ్వు పట్టిపోతుంది. అరే నే, ఐఎమ్ నాట్ అగెన్స్ట్ ద పాస్టర్స్. నా దగ్గరికి రావాలి అని కోరుకునేవాడే మోసగాడు, ప్రభువు దగ్గరికి వెళ్ళని చెప్పని వాడు మోసగాడు. ప్రభువు నీతో ఉన్నాడనే చెప్పకుండా చూపించకపోతే అది క్రైస్తవ్యమే కాదు. మరొక హెచ్చరిక చెప్తాను వినండి. చాలామందికి ఉపవాస ప్రార్థనలు చేస్తే గొప్ప సమాధానాలు వస్తాయి. ఎస్ ఆర్ నో? ఈ ఉపవాస సీజన్ ఉంటా చూశారు, ఏది ఇదే పరీక్షల సీజను. పిల్లలు ఫాస్టింగ్ ఉండిపోతారు, అమ్మలు తన నాన్నలు అందరూ ఫాస్టింగ్ ఉండిపోతారు. అవసరమైతే మీ పాస్టర్ చేత కూడా ఫాస్టింగ్ ప్రేయర్ పెట్టించేస్తారు. ఉపవాసించి ప్రార్థన చేసి సంబంధంలో ఫలానా తెచ్చుకున్నానన్నది బైబిల్లో, న్యూ టెస్టమెంట్లో ఒక్కడిని చూపించండి. షో మీ వన్, ఒక్క ప్రార్థన చూపించండి. ఉపవసించి ఇది నేను తెచ్చుకున్నానని చెప్పిన ఒక్క మాట చూపించండి. ఉపవసించి ప్రార్థన చేయి నేను నీకు ఇస్తానని యేసు ప్రభు చెప్పిన ఒక్క మాట చూపించండి. ఓల్డ్ టెస్టమెంట్లో చూపిస్తారా? ఛాలెంజ్ చూపించండి ఎక్కడైనా సరే. లేనివి చేస్తారు ఎందుకయ్యా? దాన్ని బైబిల్ అని చెప్తారేంటి? లేదు, నువ్వు ఉపవసించి ప్రార్థన చేసేస్తే ఏదో వచ్చేస్తుంది అనుకుని నువ్వు కడుపు మాట చేసుకుంటే దేవుడు నీకు ఇవ్వనగాక ఇవ్వడో. ఉపవసించి ప్రార్థన చేయటం దేవుని యొక్క హృదయములో నుంచి సంఘానికి సంబంధించిన, దేశానికి సంబంధించిన, లోకానికి సంబంధించిన, వారి జీవితాలకు సంబంధించిన విశ్వాసాలను కాపాడడానికి ఉపయోగపడింది తప్ప ఎక్కడ నువ్వు కావాలనుకునే పరీక్షల్లో పాస్ అయిపోవడానికి, లాటరీలో డబ్బులు తెచ్చడానికి, లేక నీ ఉద్యోగం తెచ్చేసుకోవడానికి, ప్రమోషన్ తెచ్చేసుకోవడానికి, ఇవి మీరు చెప్పేటువంటి ఈ లోక సంబంధమైన ఏ ప్రార్థనలకి దేవుడి సమాధానాలు ఉపవాసాల ద్వారా తెచ్చుకోలేవు. నువ్వు దేవునితో కనెక్ట్ అవు, దట్ ఈస్ ఇంపార్టెంట్. ఫాస్టింగ్ చేసావా లేదా తినేసి ఏమంటే మీరందరూ దుఃఖపడుతున్నారు కడుపు మార్చుకుని. మీ పిల్లకి చిన్నపిల్లలు కదా, వాళ్ళు తినేస్తారు ఖచ్చితంగా, లేకపోతే పాలు తాగేస్తారు వచ్చేస్తారు, వాళ్ళు ప్రార్థన చేస్తారు. ఇప్పుడు దేవుడు ఎవరు ప్రార్థన అంటాడు చెప్పండి? చిన్నపిల్లల ప్రార్థన తినాలని నీ ప్రార్థన, మరి వాళ్ళు తినేశారు చెప్పండి? తినేసినా వాళ్ళ ప్రార్థన వింటాడో లేదా? ఎందుకు? వాళ్ళకి దేవుని మీద నమ్మకం ఉంటుంది, నీకు నీ ఉపవాసం మీద నమ్మకం ఉంటుంది. నేను ఫాస్టింగ్ ఉన్నాను 3 రోజులు ఉన్నాను. దేవునితో నువ్వు కనెక్ట్ అవ్వకుండా నువ్వు తెచ్చుకున్న మానసికమైన సంబంధాలు లేక భూ సంబంధమైన ఏవైనా ఉన్నాయి, ఇవన్నీ కూడా ఏంటంటే నిన్ను ఏడిపించడానికి ఇష్టం లేక దేవుడు దానం చేశాడు తప్ప దేవుని దగ్గర నుంచి వచ్చినవి కావు. ఆఖరి విషయం ఒకటి చెప్పాను, మనస్సు నిలపలేని, ఏకాగ్రత నిలపలేని, యేసు మీద నమ్మకం లేని నీవు చేసే ఆచార సంబంధమైన ప్రతి భక్తి కూడా సులువుగా చిక్కులు పెట్టే పాపమే. రొటీన్గా చేసుకుని వెళ్తున్నామా లేదా? చర్చికొచ్చేస్తాం, రొటీన్ వాక్యం వినేస్తాం, రొటీన్ ప్రార్థనలో ఆమెన్, రొటీన్ ఉపవాస ప్రార్థన, రొటీన్ అన్నీ రొటీన్లు. నిజంగా నువ్వు యేసు మాట విన్నావా? నిజంగా నీకు యేసుతో సంబంధం ఉందా? నిజంగా యేసులో నీ మార్పు చెందుతున్నావా? ఆ రూపాంతరత వస్తుందా? ఆ ఆసక్తి వస్తుందా? ఆ నీతిలో నిలబడుతున్నామా? ఆ కోరిక కలిగిన క్రీస్తు పక్షమైన జీవితాన్ని జీవిస్తున్నామా? నిజం చెప్పండి, మన రొటీన్ లైఫ్ ఆఫ్ అటెండెన్స్ ఎక్కడైనా ఆ స్థాయిలోకి నడిపిస్తుందా? ఎస్ఆర్నో మరేమనాలి నిన్ను? యేసుతో సంబంధాన్ని తెచ్చుకోవటానికి యోహాన్ సువార్త 8వ అధ్యాయంలో నీతో చెప్పిన మాటలన్నీ విని ఆయన నీతో ఏమంటాడో తెలుసా? నన్ను అవమానపరుస్తున్నారు మీరు, నా దగ్గరికి వస్తున్నారు కానీ నా మాట వింటలేదు, నా దగ్గరికి వచ్చి భక్తిలాగా చేస్తున్నారు కానీ మీరేమి మీకు ఇష్టం వచ్చినా చేస్తున్నారు నాకు చేయట్లేదు అని మీ మీద నిందారోపణ చేయగలడా చేయలేడా? చేయగలడా లేదా? నువ్వు దేవుని సంబంధిగా మారుతావో అపవాది సంబంధంగా నిలబడిపోతావో నీ హృదయం నీతో ఏం చెప్తుందో ఒకసారి జ్ఞాపకం చేసుకో. 53వ వచనం రండి, యోహాన్ సువార్త 8వ అధ్యాయము 53వ వచనం.
మన తండ్రి అయిన అబ్రహాము చనిపోయిన కదా, నీవు అతని కంటే గొప్పవాడవా? ప్రవక్తులను చనిపోయిరి, నిన్ను నీవెవడని చెప్పుకొని చున్నావని ఆయనని అడిగిరి.
నిన్ను నీవు ఎవరివని చెప్పుకుంటున్నావు అని ఆయనని
అడిగిరి.
యేసు ఎన్ని విషయాలు చెప్పినా లాస్ట్కి వాళ్ళు ఏమన్నా తెలుసా? అసలు నువ్వెవడో సరిగ్గా చెప్పు, నువ్వెవరి గురించి చెప్తున్నావు సరిగ్గా చెప్పు అంటున్నారు. అంటే వాళ్ళ నమ్మకం ఉందా లేదా? లేదు. అదే అధ్యాయం నీ ముందు అంటుంది, ఇన్ని రోజులు నువ్వు యేసుప్రభు దగ్గరికి వస్తున్నావు కదా, ఇంతకీ నువ్వు యేసుని ఎవడని అనుకుంటున్నావు? యేసుని ఎవరని అనుకుంటున్నావు? యేసుతో నీ సంబంధం ఎవరితో సంబంధం ఉందని నువ్వు అనుకుంటున్నావు? ఇది ప్రశ్న. ఈ గృహానికి క్రీస్తు అధిపతి. మీ ఇంట్లో ఉందా లేదా? కొనుక్కోండి, ఒక 20 రూపాయలు 30 రూపాయలు దొరుకుదట్ట, పెట్టేసాడు బోర్డులు అందరికీ. ఆ ఇంట్లోకి వెళ్ళంగానే నేను చూస్తాను నిజంగా క్రీస్తు ఉన్నాడా ఎక్కడైనా అని. చేపల వేపుడు, రొయ్యలు వేపుడు, బిర్యానీ వాసన ఇవే వస్తాయి. ఎందుకు? క్రిస్టియన్ సువాసన, అదే క్రీస్తు వాసన కనబడదు. ఫ్లేవర్డ్ క్రిస్టియానిటీ చూపించినంత హార్ట్ క్రీస్తుకి సంబంధించిన హృదయంలో నువ్వు ఎవరిని వెంబడిస్తున్నావనంటే ఏం చెప్తావు? మీ దగ్గర సమాధానం ఉందా? ఆ యేసుతో సంబంధాన్ని నువ్వు ఎరగనంత వరకు యేసు దగ్గర ఉన్నవాటికి ఆ పీస్ మిఠాయి బెల్ల కొడుతుంటాడు వెనకాతలు పెరిగెత్తిన పిల్లలాగే ఉంటారు. దయచేసి ఆయనతో ఆయన ఎవరు అనుకుంటున్నావో చూసుకో, ఆయన ఎలా కనపడుతున్నాడో చూసుకో, ఆయనతో మాట్లాడడమే నీకు ధన్యతగా చూసుకో. ప్రార్థన అనే పదములో ఇన్ని బలహీనమైన పనులు చేస్తూ సులువుగా చిక్కులు పెట్టుకుంటూ పాపంలో పడిపోతూ దేవుని దగ్గరికి సంబంధాన్ని మోసపోతున్నామంటే దయనీయమైన విషయం కదా. ఈరోజు నుంచి నీ మోకాళ్ళకు పని చెప్పు, నీ చేతులు ఎత్తడానికి పని చెప్పు, నీ నోరు తెరవడానికి ప్రార్థన చేయి, నీ మనసు తెరిచి మాట్లాడడానికి చూసుకో, కన్నులు ఆయన వైపు ఎత్తు, నీ హృదయం మొత్తం క్రీస్తు వైపు తిప్పు. ఏమీ నువ్వు చేయకపోయినా పర్వాలే, నువ్వు కూర్చున్నప్పుడు, నుంచున్నప్పుడు, నడుస్తున్నప్పుడు, మాట్లాడుతున్నప్పుడు, పనిచేస్తున్నప్పుడు, చూస్తున్నప్పుడు, ఏమి చేసినా నీతో దేవుడు మాట్లాడతాడు. ద ప్రాబ్లం ఏంటంటే నీవు ఆయనతో సంబంధం లేకుండా రకరకాల వారితో సంబంధాలు పెట్టుకోవటమే. హృదయం తెరు, ప్రభు సహాయం అడుగు, ప్రార్థన చేద్దాం.